ప్రియమైన ఆత్మబంధువులారు, చాలా కాలం నుంచి అనుకుంటున్నాం చింతపల్లిలో సభ ఏర్పాటు చేయాలని. చింతపల్లి కూడా మాది స్వగ్రామంతో సమానం. చింతపల్లిలో కూడా బాబా గారి భక్తులు అనవండి, రమణ భక్తులు అని, ఎవరి భక్తులైనా ఒకటే, చాలా మంది భక్తులు ఉన్నారు. ఎవరి భక్తి అని ఒకటి, అక్కడ భక్తి ప్రధానం. భగవంతుడితోటి అనుసంధానం చేసేది భక్తి. ఈ విధంగా అయితే మన శరీరాన్ని శుభ్రం చేస్తున్నాయో, మన బుద్ధిని శుభ్రం చేసేది, పరిశుభ్రం చేసేది భక్తి. ఓం గం గణేశాయ నమః, ఓం హం హనుమతే నమః. వీళ్ళిద్దరు పాపులర్ గాడ్స్ మనకి. ఇండియాలో ఎలక్షన్ పెడితే వాళ్ళిద్దరు నెగ్గేస్తారు, అంటే పిల్లలకి పెద్దలకి అందరికీ. వాళ్ళకి పెద్ద పూజలు అభిషేకాలు అక్కర్లేదు, ఇక్కడికి పత్రిస్తే సంతోషం. అబర సంతోషం మనుషులు అంటారు చూడండి, అబర సంతోషం మనుషులు అంటారు. వాళ్ళిద్దరు అబర సంతోషం మనుషులు. ఒకటి గణపతి, రెండు ఆంజనేయస్వామి. వాళ్ళకి పెద్ద అభిషేకాలు అర్చనలు ఏం అక్కర్లేదు. వాళ్ళు చెరువు కట్టిన ఉంటారు, చెట్టు కింద ఉంటారు, ఎక్కడ పడితే అక్కడ ఉంటారు, గుడి కట్టి ఉంటే గుడి దగ్గర ఉండమంటారు. వాళ్ళకి పెద్ద ఆరాటం అక్కడ. వాళ్ళిద్దరు పాపులర్ గాడ్స్. ఈ మిగతా దేవుళ్ళు అందరూ ఓడిపోతారు వీళ్ళిద్దరిని ఎలక్షన్ లో పెడితే. ఇంకేంటి, వాళ్ళందరూ వాళ్ళు చాలా సింపుల్ గా ఉంటారు. పెద్ద ఖర్చులు కూడా వాళ్ళని సంతృప్తి పరచడానికి మనం పెద్ద ఖర్చు పెట్టక్కర్లేదు. ఒకటి ఆంజనేయ స్వామి గారు, రెండు వినాయక స్వామి వారు. వారిని సంతోష పెట్టడానికి, వారిని సంతృప్తి పరచడానికి మనకి పెద్ద ప్రయత్నాలు చేయక్కర్లేదు. వారికే వారికి చిన్న ఆరాధన సరిపో, ఒక నమస్కారం పెట్టినా సరిపోదు. వాళ్ళిద్దరు కూడా మన ఇండియాలో పాపులర్ గాడ్స్. అంటే చాలా మంది చెరువు గట్లను కూడా పెట్టుకుంటారు ఇద్దరిని, గణపతిని ఆంజనేయ స్వామిని. ఆ చెరువు రేవులు వాళ్ళు ఎక్కడ ఉన్నామంటే అక్కడ ఉంటారు. చాలా సింపుల్ గా ఉంటారు. చెరువు రేవుల దగ్గర కూడా చాలా చోట్ల మన ఇందుకు చెరువు రేవుల దగ్గర కూడా పెట్టుకుంటారు. ఆంజనేయ స్వామికి ఇంకా మన ఆంధ్రాల కంటే, తెలంగాణలో రాముని కంటే ఎక్కువ గౌరవిస్తారు. తర్వాత మనకి ఒకడు రాముడు. రాముడు మనకి దేశ సమైక్యత కోసం పనిచేశాడు. రామచంద్రమూర్తి ఒకరు, సిరిడీ సాయిబాబా ఒకరు, వీళ్ళు మన దేశ సమైక్యత కోసం పనిచేశారు. మనం ఏదో జిల్లా అని, ఒక గ్రామం అని, ఒక ప్రాంతం అని, ఒక రాష్ట్రం అని ఏదో విడిపోతున్నాం మనం. అందరం ముందు భారతీయులం. అది మనం మర్చిపోతున్నాం, పార్టీలే మర్చిపోతున్నారు. అంటే దేశం యొక్క సమైక్యత ముఖ్యం మనకి. ఈ వంతిన కంటే, కాలువల కంటే కూడా ముఖ్యం దేశం యొక్క సమైక్యత ముఖ్యం. ఆ దేశ సమైక్యత కోసం బాగా కృషి చేసిన వాళ్ళు రామచంద్రమూర్తి, ఆంజనేయ స్వామి, వాళ్ళు బాగా కృషి చేశారు. అలాగే శిరిడీ సాయిబాబా కూడా ప్రాంతం యొక్క అభిమానం, ఒక కులాభిమానం, మతాభిమానం లేకుండా శిరిడీ సాయిబాబా కూడా చాలా కృషి చేశారు. ఇప్పుడు కూడా మన నాయకులు ఆ విషయం మర్చిపోతున్నారు. దేశ సమైక్యతను దృష్టిలో పెట్టుకుని మనం ముందు దేశ సమైక్యత, మిగతా అన్ని చిల్లర పనులు ఆ పనితోటి పోల్చుకున్నప్పుడు. అంటే దేశ సమైక్యత మనం, మన నాయకులు కూడా దేశ సమైక్యత దృష్టిలో పెట్టుకునే పని చేస్తూ ఉండాలి. అప్పుడు దేశానికి సమగ్రత వస్తుంది. అంటే ఐకమత్యం కూడా అవసరం. ఐకమత్యం లేకపోతే దేశానికి సంపద ఉన్నప్పటికీ మళ్లీ బానిసత్వం వస్తుంది ఆ దేశానికి. అది చాలా ముఖ్యం. అంటే ప్రజాస్వామ్యం యొక్క విలువ కూడా ఇంగ్లాండ్ వాళ్ళకి వాళ్ళకి తెలిసినట్టు మనకు తెలియటం లేదు, ఇంకా నేర్చుకోవటం లేదు మనం. అందుచేత ఇక్కడ దేవుని యొక్క అనుగ్రహాన్ని, భగవంతుడి యొక్క అనుగ్రహాన్ని మనం పొందటానికి ప్రయత్నం చేయాలి. అంటే మనం ఏదైనా పని చేస్తే కోరిక మీద చేస్తాం, లేదా కోపం మీద చేస్తాం, అసూయ మీద చేస్తాం, ప్రేమ మీద చెయ్యం. ఎవరి మీదైనా మనకు అసూయ ఉందనుకోండి, వాళ్ళ మీద ఎక్కువ మనం, వాళ్ళకి ఎక్కువ చెడ్డ చేస్తాం. అలాగే పార్టీలు కూడా అంటే, ఆ పార్టీ మీద కోపం ఉంటే ఈ పార్టీకి ఓటు వేయటం, ఈ పార్టీ మీద కోపం ఉంటే ఆ పార్టీకి ఓటు వేయటం. కానీ ఆలోచించి ఓట్లు వేసే వాళ్ళు కూడా బాగా తక్కువ ఉంటారు. నెగిటివ్ ఓట్లు భారతదేశంలో పడి అని ఓట్లు అనేది కూడా నెగిటివ్ ఓట్లే. తర్వాత మనం జనరల్ గా భగవంతుడు చెప్పేది ఏంటంటే, భగవంతుడికి ఏ రకంగా పనిచేస్తే, ఎలా పనిచేస్తే భగవంతుడి దయ మనకు కలుగుతుందో ఆ రకంగా పనిచేయటం నేర్చుకోవాలి. కానీ మనం ఎలా పనిచేస్తాం, పనిచేస్తే కోపంగా చేస్తాం, లేకపోతే కోరిక మీద చేస్తాం, లేకపోతే ఎవరినైనా మనం ప్రేమను బోధించడం మానేశాం, జ్ఞానాన్ని బోధించడం మానేశాం, కసీని బోధిస్తున్నాం, అజ్ఞానాన్ని ఒకటి బోధిస్తున్నాం. మనం ప్రేమను బోధించడం లేదు, జ్ఞానాన్ని బోధించడం లేదు. అజ్ఞానాన్ని బోధించడం, అసూయను బోధించడం, వైరాన్ని పోషించడం, ఒక మనిషిని ఇంకో మనిషిని మానసికంగా దూరం చేయటం, ఇది మనం నేర్చుకున్నాం. అంటే పనికొచ్చి ఏమి నేర్చుకోలేదు మనం. మనం బాగుపడి కూడా మనం నేర్చుకోలేదు. అంటే భక్తులు కూడా భగవద్గీతలో కొన్ని లక్షణాలు చెప్పాడు. భక్తులు కొన్ని లక్షణాలు అంటే, మనం అడ్డం బొట్లు పెట్టుకుంటున్నాం, నిలువు బొట్లు పెట్టుకుంటున్నాం, అది కాదు ముఖ్యం. ఆ భక్తులు ఉండవలసిన లక్షణాలు భగవంతుడు చెప్పాం. మనం అందరం భగవంతుల్లోంచి వచ్చాం. మరి భగవంతుడిలో ఐక్యం కావాలంటే భగవంతుడు చెప్పిన లక్షణాలు ప్రాక్టీస్ చేయాలి, అలవాటు చేసుకోవాలి. అలవాటు చేసుకుంటూ ఒక రోజు రెండు రోజులు ప్రాక్టీస్ చేస్తే రావాలి, చిరకాలం అభ్యాసం చేస్తే వస్తాయి. అనేక జన్మలు అభ్యాసం చేస్తేనే కానీ భగవద్ అనుభవం పొందడానికి తగినటువంటి కళ్యాణ గుణాలు మనకు రావు. కళ్యాణ గుణాలన్నీ మనసులో ఉంటాయి, కానీ ఆత్మజ్ఞాన సంపాదనకి కళ్యాణ గుణాలు అభ్యాసం చేయకుండా ఆత్మానుభవం పొందలేము, అమృతానుభవం పొందలేము. అది తపస్సు చేసేవాళ్ళు, ఈ జపం చేసేవాళ్ళు, మంత్రం చేసేవాళ్ళు ఎందుకు చేస్తున్నారో వాళ్ళకే తెలియదు. అసలు వశిష్ఠుడు బోధిస్తూ రామచంద్రమూర్తితో ఒక మాట చెప్పాడు, జీవుడు రెండు కారాలు విడిచిపెట్టకుండా, అహంకారంలోంచి విడుదల పొందకుండా, మమకారంలోంచి విడుదల పొందకుండా వాడికి బ్రహ్మజ్ఞానం కలగదు అని వశిష్ఠుడు రామచంద్రమూర్తికి బోధించాడు అన్నమాట. రెండు కారాల్లోంచి వాడు విడుదల పొందాలి. ఒకటేంటి, ఒకటి అహంకారం, రెండు మమకారం. ఈ రెండు కారాల్లోంచి ఏ జీవుడైతే విడుదల పొందడో వాడు హిందువులా, క్రిస్టియన్లా, లేదా రాజులా, బ్రాహ్మణులా అని అది కాదు. అక్కడ కుల ప్రసక్తి లేదు, మత ప్రసక్తి లేదు, ప్రాంతీయ ప్రసక్తి లేదు. వశిష్ఠుడు ఏమన్నాడంటే, ఏ జీవుడైతే ఏ జీవుడైతే ఈ రెండు కారద్వయం ఈ అహంకారంలోంచి మమకారంలోంచి ఏ జీవుడైతే విడుదల పొందడో వాడికి బ్రహ్మనిష్ట కలగదు, బ్రాహ్మణిష్ఠి కలగదు, బ్రహ్మజ్ఞానం కలగదు అని స్పష్టంగా ఒక సుప్రీంకోర్టు జడ్జిమెంట్ కింద చెప్పాడు. మేము జపం చేస్తున్నామని చెప్పేవాళ్ళు చాలా మంది ఉన్నారు. ఎలా ఉన్నారంటే ఏ ఊరు వెళుతున్నారంటే ఏ ఊరు వెళుతున్నామో మాటే తెలియదంటే ఆ పరిస్థితి ఎలా ఉంటుందంటే ఇప్పుడు ఎలాగో ఉంది. మీరు తపస్సు చేస్తున్నారు, జపం చేస్తున్నారు, పూజ చేస్తున్నారు, ధ్యానం చేస్తున్నారు, ఎంత కొంత చేస్తున్నారు, ఎక్కువ తక్కువ, ఆ దేంట్లోంచి విడుదల పొందాలనేది తెలియకుండా చేస్తున్నారు. మనకి 10 సంవత్సరాల నుంచి మేము జపం చేస్తున్నామంటే వాడికి ఏమైనా దేహభావం, 10 సంవత్సరాల నుంచి వాడు తపస్సు చేస్తామంటే వాడికి దేహభావం తగ్గాలి, పరమాత్మ భావన పెరగాలి. వాడు చేసే తపస్సు నిజమైతే, వాడు చేసే ధ్యానం నిజమైతే, వాడు చేసే జపం నిజమైతే, అలాగే మనకి పరమాత్మ భావన పెరగటం లేదు, దేహభావన తగ్గటం లేదు. మేము 10 ఏళ్ళ నుంచి తపస్సు చేస్తున్నాం, 10 ఏళ్ళ నుంచి జపం చేస్తున్నాం అంటే మాటకు అర్థం లేదు. అంటే మనం ఏం చేయాలంటే అసలు జపం చేసినా తపస్సు చేసినా ఎందులోంచి విడుదల పొందాలి, ఎందులోంచి విడుదల పొందితే దేన్ని పొందుతాం అనేటువంటి ఒక నిర్దిష్టమైన ఒక అభిప్రాయం లేదు, ఒక ఎయిమ్ లేదు, ఒక డెస్టినేషన్ లేదు, ఒక గోల్ లేదు. ఏదో జపం చేస్తున్నాం, పూజ చేస్తున్నాం, దేనికోసం చేస్తున్నామో మనకే తెలియటం లేదు. అయితే ఉద్రేకాలు పెంచుకోవటం, ఆలోచన తగ్గించుకోవటం, ఆ ఎమోషన్ మేనేజ్మెంట్. అది MBA చదివానంటాడు, ఎమోషన్ ఎలా మేనేజ్ చేయాలో వాడికి తెలియదు. వాడికి ఏదైనా MBA చదివిన వాడికి ఎమోషన్ వచ్చింది అనుకుండా, ఎమోషన్ ఎలా మేనేజ్ చేయాలో వాడికి తెలియదు. నేను MBA చదివానంటాడు, MSc చదివానంటాడు, ఏదో బయోకెమిస్ట్రీ అంటాడు, బయోటెక్నాలజీ అంటాడు, వాడికి ఎమోషన్ ఎప్పుడైనా వస్తే దాన్ని ఎలా మేనేజ్ చేయాలి, మనం మాటలు మాట్లాడేటప్పుడు ఎలా కంట్రోల్ గా ఉండాలి, ఎలా నియమబద్ధంగా మాట్లాడాలి, మన మనస్సును ఎలా నియమించుకోవాలి, మన ఇంద్రియాలను ఎలా నియమించుకోవాలి, అదొక అసలు ఆ పద్ధతే తెలియకుండా ఏదో చేస్తున్నా, ఏం ఎందుకు మనం ఈ పని చేస్తున్నాం, దీనికి పరిణామం ఏంటి, లేదా ఇలా ఆలోచిస్తున్నాం దీని పరిణామం ఏంటి. శాస్త్రంలో ఒక మాట చెప్పారు, నువ్వు ఎంతమందికి ఉపకారం చేయగలిగితే అంతమందికి చెయ్యి, ఎంతకాలం చేయగలిగితే అంతకాలం చెయ్యి, ఎక్కడ చేయగలిగితే అక్కడ చెయ్యి. శాస్త్రకారుడు చెప్పింది, నువ్వు దేవుని దయ రావడం కోసం ఎంతమందికి నువ్వు ఉపకారం చేయగలిగితే అంతమందికి చెయ్యి. ఏమంటే ఇక్కడ 100 కోట్ల మంది జనం ఉన్నారు, 100 కోట్ల మంది జనానికి నేనేం చేయగలను, అలా కదా, నువ్వు చేయగలిగింది చెయ్యి. నువ్వు ఎంతమందికి ఉపకారం చేయగలిగితే అంతమందికి చెయ్యి, ఎంతకాలం చేయగలిగితే అంతకాలమే చెయ్యి, ఎక్కడ చేయగలిగితే అక్కడే చెయ్యి. దేశమంతా మనం చేయలేకపోవచ్చు, ఎక్కడ చేయగలిగితే అక్కడే చెయ్యి. ఇలా చేస్తే నువ్వు ఈశ్వరుని దయకి పాత్రలు అవుతావు. ఈశ్వరుని దయ, ఈశ్వరుడు కరుణ లేకుండా, ఈశ్వరుని దయ లేకుండా ఈశ్వరుని స్వరూపం మనం పొందలేదు. ఓం విశుద్ధాత్మనే నమః, విష్ణు సహస్రనామాలో చెప్తాడు. ఓం విశుద్ధ, విశుద్ధమైన ఆత్మ కలవాడట్ల విష్ణువు. ఓం విశుద్ధాత్మనే నమః, ఆ విశుద్ధమైన ఆత్మ లేకుండా విష్ణువుని పొందలేము, అంటే బ్రహ్మమును పొందలేము. యోయుక్తో విశుద్ధాత్మ విజితాత్మ జితేంద్రియ సర్వభూతాత్మ భూతాత్మ కుర్వన్నపి నా లిప్యతే. విశుద్ధాత్మ విజితాత్మ జితేంద్రియ అంటే నీకు అంతఃకరణ శుద్ధి ఉందా, నువ్వు జపం చేస్తానంటున్నావు, నీకేమైనా అంతఃకరణ శుద్ధి ఉందా. ఈ శ్లోకం చదువుతుంటే నాకు ఏదో జ్ఞాపకం వస్తుంది, విశుద్ధాత్మ విజితాత్మ జితేంద్రియ. ఇది అర్జునుడు బోధిస్తూ భగవద్గీతలో భగవంతుడు చెప్తా ఉంటాడు. మరి ఈ కథ మర్చిపోతాను, మీ కథ చెప్పింది లేదు సర్జున, కథలు చెప్పి అలవాటు తక్కువ, కానీ కథ ఏదో జ్ఞాపకం వస్తుంది. ఇది పురాణాల్లో కథ కాదు. అంటే ఈ చేసే తపస్సులు, ఈ చేసే జపాలు, ఈ చేసే ధ్యానాలు ఎంతకు ఉదాహరణకి మీరు అర్థం చేసుకోండి. తూర్పుగోదావరి జిల్లాలో గోదావరి ఒడ్డున ఒక ఆయన ధ్యానం చేయటం మొదలుపెట్టాడు. బాగా ధ్యానం చేస్తున్నాడు, తీరం గోదావరి తీరం, అది ఏదో తాటాడు పాటలు వేసుకున్నాడు, ఈ పురాణాల్లో ఉంటాయి చూడండి పాకలు, అలాగే తాటాడు పాట ఒకటి వేసుకున్నాడు, ధ్యానం మొదలుపెట్టాడు, ముందు పూజ మొదలుపెట్టాడు, తర్వాత జపంలోకి వచ్చాం, తర్వాత ధ్యానంలోకి వచ్చి మొత్తం తపస్సు, ఘోరమైన తపస్సు చేసేస్తున్నాడు. ఇది పురాణాల్లో జరిగిన సంఘటన కాదు, 50 సంవత్సరాల కిందనే జరిగింది కూడా. తర్వాత తపస్సు చేసి మన ఊరు వెళ్ళి చూసొద్దామని వచ్చాడు. ఆ ఊరు కూడా ఎంత దూరం కాదు, 10 మైళ్ళ దూరం, వాడు ఉన్న చోటకు 10 మైళ్ళ దూరం అది. ఒకసారి ఆడికి ఊరి జ్ఞాపకం వచ్చేసింది, ఈ పెద్ద తపస్సు చేసిన వాడికి ఆ ఊరి జ్ఞాపకం వచ్చేసింది. ఆడు ఎందుకు చేస్తున్నాడు, ఆడు ఎందుకు చేస్తున్నాడు ఆడికి తెలియదు. సరే వచ్చాడు ఆ ఊరు గ్రామానికి వచ్చాడు. గ్రామానికి వచ్చేవాడికి అక్కడ వాడి ఇంటికి వెళ్తా అంటే మధ్యన గాడిది పిల్లలనే యాక్సిడెంట్, గాడిది కూడా కాదు, గాడిది పిల్లలది బాగా చిన్న పిల్లలు 3 నెలలు 4 నెలలో ఉంటాయి, అది ఒక మోటార్ సైకిల్ యాక్సిడెంట్ లో చచ్చిపోయి ఉండదు. ఆ గాడిది పిల్ల మోటార్ సైకిల్ యాక్సిడెంట్ లో, ఎవడో మోటార్ సైకిల్ యాక్సిడెంట్ చిన్న పిల్ల తట్టుకోలేకపోయింది, ఆడు స్పీడ్ గా వస్తున్నాడు, చచ్చిపోయింది ఆ గాడిది పిల్ల, చచ్చిపోయింది. ఈ తపస్సు చేసిన వాడు ఏం చేశాడు, తపస్సు చేశాడు చేశాడు, మళ్ళీ మన ఊరు చూద్దాం, వాడికి ఊరి జ్ఞాపకం వచ్చింది, వచ్చాడు. వచ్చేటప్పటికి శకుని ఇది వచ్చింది, గాడిది పిల్ల చచ్చిపోయింది వచ్చింది, చచ్చిపోయిన వెంటనే కోపం వచ్చింది. ఈ తపస్సు చేసిన వాడికి పాపం వెంటనే కోపం వచ్చేసింది, ఎవడరా ఈ గాడిద పిల్లని చంపిన వాడు అంటే, ఇప్పుడే ఎవడో యాక్సిడెంట్ చేసి రిపేర్ అంటే సరసరంగా యాక్సిడెంట్ చేసిన వాడు పారిపోతాడు, అంటే అటు ఉంటే ఎవరు పట్టుకుంటారని ఇబ్బంది లేదని యాక్సిడెంట్ సాధ్యమంత వరకు పారిపోవడానికి చూస్తాడు యాక్సిడెంట్ చేసిన వాడు. సరే ఈ గాడిద పిల్ల ఎవడరా ఈ గాడిద పిల్లని చంపిన వాడిని రజోగుణంతో అడిగాడు, కొన్ని నెమ్మదిగా సాత్విక భావంతో అడగలేదు, అంటే వాడికి అసలు ఎంతకాలం తప్ప ఈ గాడిద పిల్ల చనిపోయిందంటే నెమ్మదిగా అడగలేదు, రజోగుణంతో అడుగుతున్నాడు, ఎమోషన్ గా అడుగుతున్నాడు, ఉద్రేకంగా అడుగుతున్నాడు. ఎవడో ఎవడో చంపేసాడంటే యాక్సిడెంట్ చేశాడు, మోటార్ సైకిల్ వచ్చింది. పురాణంలో కాదు, చరిత్ర మాట రాజవల్తీన తూర్పు గోదావరి జిల్లాలో జరిగిన సంగతి. ఎవడో ఎవడో కాదండి, ఎవడు ఎవడో చంపేయాడు, పారిపోయాడు మోటార్ సైకిల్ నుంచి. ఈ గాడిద పేరు తప్పుకోలేకపోయింది, వాడు స్పీడ్ గా వస్తున్నాడు, చచ్చిపోయాడు, గాడిద పేరు చచ్చిపోయాడు. అరే రే, ఎవడు రా ఈ గాడిద పిల్లలు చంపింది, పైగాడు పారిపోయాడా? ఈ గాడిద పిల్లలని మోటార్ సైకిల్ యాక్సిడెంట్ లో చంపిన వాడు నరకమునకు పోవుగాక అన్నాడు. 10 ఏళ్ళు ఘోరమైన తప్పు చేసి అదే ఆ రోజున ఊరికి వచ్చాడు వాడు. నరకమునకు పోవుగాక, ఎవరు ఈ గాడిద పిల్లను చంపిన వాడు నరకమునకు పోవుగాక అన్నాడు. సరే ఇంకో 5 నిమిషాల మీద వాడి స్వగ్రామ ఆవురు ఇంకొకడు వచ్చాడు. అరే అదేంటండే, ఆయన చంపేసి గాడిద పిల్లను చంపినాడు, మీరు నరకమునకు పోవుగాక అంటున్నాడు, వాడు ఎవడో కదా, మీ మనవడే చంపేశాడు అన్నాడు. మీ మనవడు ఈ మధ్యన మోటార్ సైకిల్ బాగా నేర్చుకున్నాడు, మీకు తెలియదు, మీరు తపస్సులో ఉండగా మీ మనవడు ఇక్కడ మోటార్ సైకిల్ నేర్చుకున్నాడు. ఈ చంపేసిన ఎవడు పరేగాడు అనుకుంటున్నాడు వాడు. ఇలా చాలా మందిని హాస్పిటల్ పంపాడు మీ మనవడు, మీకు తెలియదేమో. మీరు తపస్సులు ఉంటే మీ మనవడు మోటార్ సైకిల్ నేర్చుకుని చాలా మందిని ఇక్కడ యాక్సిడెంట్ గురి చేస్తున్నాడు. మీ మనవడి గాడిద పిల్లలు చంపినవాడు ఎవడు, ఎవడరా వాడు నరకానికి పోవాలని మీరు అంటున్నారు. మరి ఎవడో చంపాడు, మీ మనవడే చంపాడు. మరి ఎవడో పరాయవాడు చంపలేదు, మోటార్ సైకిల్ యాక్సిడెంట్ చేసినాడు మీ మనవడే అన్నాడు. అదేరా మాట మీరు ముందు చెప్పకపోయారా అన్నాడు. ఎంత తపస్సు చేశాడు చూడండి, అదే మాట మీరు ముందు చెప్పకపోయారా మీరు? మరి మా మనవడని మీరు ముందు చెప్పలేదేంటి? అది మరి శాపం మార్చేస్తున్నాను. అవి ముందు ఏమన్నాడు, ఎవడైతే చంపాడో వాడు నరకమునకు పోవుదాకా అన్నాడు. తర్వాత మీ మనవడు అని చెప్పాక శాపం మార్చేస్తాడని చెప్పాడు. శాపం ఎలా మార్చాడంటే, ఈ చనిపోయినటువంటి ఎవడైతే చంపాడో వాడు నరకమునకు వెళ్ళటానికి వీలు లేదు, కానీ ఎవరి చేతైతే చంపబడింది గాడిద పిల్ల మటుకు స్వర్గమునకు వెళ్ళిదాకా. ఈ గాడిద పిల్ల ఎక్కడికి వెళ్ళాలంటే స్వర్గమునికి వెళ్ళాలి, చంపిన వాడు మటుకు నరకానికి వెళ్ళకూడదు. ఏం చేస్తే వాడు మనవడు అన్నాడు అర్థమైంది. ఇప్పుడు ఆయన శాపం మార్చేశాడు. ఏంటి, ఎలా శాపం మార్చాడు? ఎవడి చేత అయితే ఈ గాడిద పిల్ల చంపబడిందో ఈ గాడిద పిల్ల మటుకు స్వర్గమునకు వెళ్ళుదాకా అని శాపం మార్చేశాడు. ఇది తపస్సు. అది 10 సంవత్సరాలు చేసిన తపస్సు. ఎందుకు వచ్చిన తపస్సులు అండి? అది ఘోరమైన తపస్సు. అది శాపం మార్చేశాడు. అతను చంపిన వాడు నరకమునకు వెళ్ళక్కర్లేదు, వాడి చేత చంపబడ్డ ఈ గాడిద మటుకి స్వర్గలోకమునకు వెళ్ళుదాక. అంటే ఆ తపస్సు చేసే వాడికి ఎందుకు చేస్తున్నాడో వాడికే తెలియదు, ఆ జపం చేసిన వాడు ఎందుకు చేస్తున్నాడో తెలియదు. వాడి పరిస్థితి కదా, మన పరిస్థితి కూడా అలాగే ఉంది. ఇప్పుడు తూర్పుగోదావరి జిల్లాలో 50 సంవత్సరాల కింద జరిగిన సంఘటన చెబుతున్నది, మన పరిస్థితి మన జపాలు అలాగే ఉన్నాయి, మన ధ్యానాలు కూడా అలాగే. ఏం చదువు వాడు, వాడు దేంట్లోంచి అజ్ఞానంలోంచి విడుదల పొందటానికి, అసలు దేనికోసం అజ్ఞానంలోంచి విడుదల పొందటానికి? అది ధ్యానము ఎందుకు, జపం ఎందుకు? మనకి చిత్తశుద్ధి కలగాలి. చిత్తశుద్ధి లేకపోతే నీకు అంతఃకరణ శుద్ధి లేకుండా ఆత్మజ్ఞానం పొందలేవు. విశుద్ధాత్మ విజితాత్మ జితేంద్రియ ఓం విశుద్ధాత్మనే నమః అంటే విశుద్ధమైన ఆత్మ కలవాడు, అంటే అంతఃకరణ శుద్ధి కలవాడు. ఏం శుద్ధి? అంతఃకరణం. అంతఃకరణం అంటే అంతఃకరణం, అంతః అంటే లోపల ఉన్న కరణం, పనిముట్టు. లోపల ఉన్న పనిముట్టు ఎవరు? మనస్సు. ఆ మనస్సుకు శుద్ధి కలగాలి, బుద్ధికి శుద్ధి కలగాలి. మన శరీరం బయటకు కనిపించే పనిముట్టు, మనస్సు లోపల ఉండే పనిముట్టు. ఆ లోపల ఉండే పనిముట్టుకి శుద్ధి కలగాలి. అయితే లోపల ఉన్న పనిముట్టుకి శుద్ధి ఎలా కలుగుతుంది? మన ఆధ్యాత్మిక ధనం కూడా దోచుకుపోయే దొంగలు ఉన్నారని మనం భీమవరంలో చెప్పుకున్నాం. ఆ దొంగలు ఎవరు? రాగద్వేషములు. ఏ జీవుడైతే ఇష్టాల్లోంచి అయిష్టాల్లోంచి రాగద్వేషంలోంచి విడుదల పొందడో వాడికి ఆత్మజ్ఞానం ఏంటి? అసలు వాడికి బ్రాహ్మణస్థితి ఏంటి? ఓ గురువు శిష్యుని అడిగాడు, దేవుడు ఎటు చూస్తున్నాడు రాని. వాడన్నాడు, దీపం ఎటు చూస్తుందో దేవుడు కూడా అటే చూస్తున్నాడని. అది దాని అర్థం ఏంటి? దీపం అన్ని వైపులో చూస్తాను, అలాగే దేవుడు కూడా అన్ని వైపులో చూస్తూ ఉంటాడు. దీపం ఒకవైపు చూసి ఇంకో వైపు ఎదురలేదు, దీపం అన్ని వైపులో చూస్తూ ఉంటుంది, అలాగే దేవుడు కూడా అన్ని వైపులో చూస్తూ ఉంటాడు. లోపల ఉన్నాడు, బయట ఉన్నాడు, ఆధారంగా ఉన్నాడు. విశుద్ధాత్మ అంటే ఇష్టాల నుంచి అయిష్టాల నుంచి విడుదల పొందాలి. మనకు మోక్షం వస్తున్నాం, మనకేం రాదు. అలా మిమ్మల్ని మీరు వంచన చేసుకోవద్దు. ఏం చేసి చెప్తున్నానంటే, మనం ఏదైనా పని చేస్తే ఇష్టంతోనే చేస్తాం, లేదా అయిష్టంతోనే చేస్తాం, లేదా కోరిక మీదనే చేస్తాం, లేదా కోపం మీదనే చేస్తాం, ద్వేషం మీదనే చేస్తాం. అంతర్యాముగా ఉన్న ఈశ్వరుడు లోపల సాక్షికి మాత్రం తెలియకుండా ఉన్నాడు. వాడు అడే ముద్దబ్బాయి ఈశ్వరుడు. ఈశ్వరుడు ఉన్నాడు. ఎక్కడున్నాడు? హృదయంలో ఉన్నాడు. అంతర్యాముగా ఉన్నాడు. ఎలా ఉన్నాడు? సాక్షిగా ఉన్నాడు. నువ్వు మాట్లాడే మాటకి, నీకు వచ్చే తలంపుకి, అసలు నువ్వు పని కోరికతోటి చేస్తున్నావా, ద్వేషంతో చేస్తున్నావా, ప్రేమతోటి చేస్తున్నావా, ఎరుగుతోటి చేస్తున్నావా, ఎరుపు లేకుండా చేస్తున్నావా? అవి ఎందుకు చేస్తున్నావు? దేవుడు చూసేది రాశి కాదు, వాసి. దేవుడు రాశిని చూడాడు. అక్కడ మొత్తం ఎంత ఉందో చూడు, గడ్డి మీద ఎంత ఉందో చూడాడు. కావలసింది క్వాంటిటీ కాదు, క్వాలిటీ. నాన్నగారు 4 గంటలు చెప్పారా, 5 గంటలు చెప్పారా ప్రవచనం, అది దేవుడికి. అక్కడ చెప్పిన 10 నిమిషాలు శుభ్రంగా ఉండలేదు, అది దేవుడికి కావాల్సింది. రాశి కాదు, ఏంటది? వాసి. క్వాంటిటీ కాదు, క్వాలిటీ. దేవుడికి కావాల్సింది క్వాలిటీ. నువ్వు ఒక్క నిమిషమే మాట్లాడు, ఆ మాట శుభ్రంగా ఉండలేదా, శుచిగా ఉండలేదా? దేవుడికి వాసి కావాలి, క్వాంటిటీ కాదు క్వాలిటీ కావాలి. అయితే నువ్వు నువ్వు పని అలాగే చేస్తున్నావు, నువ్వు అసలు పని ఎందుకు చేస్తున్నావు? నువ్వు కోరికతో చేస్తున్నావా, లేదా ద్వేషంతో చేస్తున్నావా, లేదా ప్రేమతో చేస్తున్నావా, ఇష్టంతో చేస్తున్నావా, లేదా నువ్వు ఏదో నీ పాపులారిటీ పెంచుకోవడం కోసం చేస్తున్నావా, గొప్ప కోసం చేస్తున్నావా, లేదా నిర్మలమైన బుద్ధితోటి, నిశ్చలమైన బుద్ధితోటి, ఏకాగ్రతమైన బుద్ధితోటి తోటి మానవుడు యొక్క హితవు కోరి చేస్తున్నావా? ఇవన్నీ దేవుడు సాక్షిగా ఉంటాడు. సాక్షిగా ఉండి నేను అనుగ్రహిస్తాడు. నువ్వు చేసేది శుభ్రం, నువ్వు చేసిన కర్మ శుభ్రమంగా అయితే నీకు అనుగ్రహించి జ్ఞానంతో నేను అలంకరిస్తాడు. ఇక్కడ దేవుడు సాక్షిగా ఉన్నాడని మర్చిపోవద్దు. మీరు నిద్ర కూడా మనస్సుకే కానీ దేవుడికి కాదు. ఆత్మకి నిద్ర అక్కర్లేదు, ఆత్మకి జాగ్రత్త అవస్థ అక్కర్లేదు, ఆత్మకి స్వప్నావస్థ అక్కర్లేదు. ఈ స్వప్నాలన్నీ మనస్సు, ఈ అవస్థలన్నీ, ఈ కాలాలన్నీ కూడా మనస్సుకే. మనస్సులో కాలం ఉంది, మనస్సులో కోరిక ఉంది. ఆత్మలో కాలం లేదు, ఆత్మలో కోరిక లేదు, ఆత్మలో కామం లేదు, ఆత్మలో ఏదీ లేదు. వారు ఉన్నారంటే వారు ఎలా ఉన్నారో అలాగే ఉన్నారు. ఈ కాలం ఎక్కడుంది? మనస్సులో ఉంది. ఈ చావు పుట్టుకలు ఎక్కడున్నాయి? మనస్సులో ఉంది. ఇవన్నీ కూడా మనస్సులోనే. హెచ్చు తగ్గులు ఎక్కడున్నాయి? మనస్సులోనే. లోపల చైతన్యంలో ఏమి లేవయ్యా, నువ్వు అదే ఉన్నావు. విశుద్ధాత్మ అంటే ఎవరికైతే అంతఃకరణ శుద్ధి ఉందో, లోపల కరణం అంటే ఏ రోజు కారోజు మనం స్నానం చేసి శుభ్రం చేస్తాం. మనం బయట ఉన్న పనిముట్టి శరీరం, దీన్ని ఏ రోజు కారో శుభ్రం చేసుకుంటాం, బహు జాగ్రత్తగా ఎత్తే పెట్టుకుంటాం. ఈ శరీరాన్ని బహు జాగ్రత్తగా ఎత్తే పెట్టుకుంటాం, దాన్ని శుచిగా ఎత్తే పెట్టుకుంటాం. అలాగే మీ మనస్సును కూడా శుచి చేసుకో. జపంతో నామాన జపిస్తూ, భగవంతుడి యొక్క నామాన జపిస్తూ మీ మనస్సుకు స్నానం చేసి మీ మనస్సులో ఏదైనా ముడుకుంటే అది పోగొట్టుకో. అప్పుడు నీకు అంతఃకరణ శుద్ధి కలుగుతుంది. ఇష్టాయిష్టాల్లోంచి, రాగద్వేషాల్లోంచి, తర్వాత హెచ్చుతగ్గుల్లోంచి నీ మనస్సును విడుదల చెయ్యి. నీ మనస్సుకు స్వేచ్ఛ కలిగించు. నీ మనస్సుకు బానిసత్వం వద్దు. హెచ్చుతగ్గుల నుంచి అది బానిసత్వంలో ఉంటుంది. ఆ హెచ్చుతగ్గుల్లోంచి దాన్ని విడుదల చెయ్యి. అప్పుడు మనస్సుకు బానిసత్వం పోతుంది. విశుద్ధాత్మ, విజితాత్మ, నీ మనస్సుని, ఇంద్రియాలని అదుపులో పెట్టుకో. నీ నోటిని అదుపులో పెట్టుకో, నీ చేతను అదుపులో పెట్టుకో, ఇంద్రియాలను అదుపులో పెట్టుకో, నీ మనస్సును అదుపులో పెట్టుకో. విజితాత్మ, విజితాత్మ అంటే ఆత్మ అంటే మనస్సును, మనస్సును జయించు. నేను వాడిని జయించాను, వీరిని జయించానంటే నీకు జ్ఞానం రాదు. నీ మనస్సును కనుక జయిస్తే, నీ మనస్సుని మనోజయం కలిగితే, అప్పుడే అయ్యా నువ్వు జ్ఞానయోగి అయినా కర్మయోగి అయినా అప్పుడే, ఇప్పుడు కాదు అప్పుడు. విశుద్ధాత్మ, విజితాత్మ, విజేంద్రియ. నువ్వు ఇంద్రియాలు చెప్పు చేతల్లో నువ్వు ఉండకూడదు, నీ చెప్పు చేతల్లో ఇంద్రియాలు ఉండాలి. మనస్సు నియమించుకోకుండా, ఇంద్రియాలను నియమించుకోకుండా లోపల ఉన్న మోక్షాన్ని నువ్వు పొందలేవు. నువ్వేమవుతావు? కర్మయోగి అవుతావు. ఎవడో నీ మనస్సు ఎప్పుడైతే బాగుపడి, అందరూ కర్మయోగులు కాదు. ఎవడైతే మనస్సులో నిర్మలత్వం కలిగిందో, మనస్సుకి ఏకాగ్రత కలిగిందో, మనస్సు శుచిగా ఉందో, వాడు కర్మయోగి అవుతాడు, యోగయుక్తుడు. వాడు ఏమవుతాడు? ఆ యోగయుక్తుడు అటండి, నేను మీ అహంకారాన్ని నేను చూస్తున్నాను, నా అహంకారాన్ని మీరు చూస్తున్నారు. ఇంకా మనకు పనే ఉంది. ఈ మధ్య ఎవరు అమ్మగారు చెబుతున్నారు, నువ్వు అప్పుడెప్పుడు ఎదిగా నాన్నగారి మీటింగ్ మీద ఎప్పుడేదో సంవత్సరం రెండు మూడు సార్లు వెళ్ళొచ్చు నువ్వు, రోజు ప్రతి మీటింగ్కి ఏం వెళతావులే అని అడుగుతున్నాను. వాళ్ళు ఆయన ప్రతి మీటింగ్కి వెళ్ళక్కర్లేదు అనుకోండి, ఇంటికాడ పని చేసుకుని వెళుతున్నాను కదా. ఇంకా ఖాళీగా ఉంటే మిమ్మల్ని నేను చూడటం, నన్ను మీరు చూడటం తప్పించి ఇంటికాడ పనే ఉంది. మిమ్మల్ని చూడటం, మీరు నన్ను చూడటం, ఇదే పని కాదే, వంట అయిపోయింది, ఇంకా పనే ఉంది. అది విన్నామని శ్రవణం చెయ్యాలి కదా, తర్వాత తెలుస్తుందో తెలియదు. ఇంకా పనే ఉంది, ఇంటికాడ పని అయిపోతుంది. అదేదో మధ్యాహ్నం రెండు గంటలకు మీటింగ్, మళ్ళీ నాలుగింటికి వచ్చేస్తున్నాం కదా. ఒకవేళ వెళ్ళాలనుకోండి, మీటింగ్కి వెళ్ళాలనుకోండి, మీకు నాకు పని ఏంటి? నేను మిమ్మల్ని చూడటం, మీరు నన్ను చూడటం, ఈ పనికంటే కొంచెం విన్నా ఉన్నారు మంచి మాటలు. నేను బతుకుండగా నేనైనా చచ్చిపోతాను, నేను బతుకుండగా మీరైనా చచ్చిపోతే ఇద్దరం కలిసి చచ్చిపోం కదా. ఇంక ఎన్నాళ్ళు చూసుకుంటాను, 24 గంటలు మీరు నన్ను చూడటం, నన్ను మీరు చూడటం, ఒకసారి విని రానివ్వండి, మా ఆయన చోటు ఎలా చెప్పానని చెప్పారు ఎవరు. అంటే సబ్జెక్టు శ్రవణం చేయాలి, అది వినాలి. వినే అది వింటేనే అర్థం అవడం కష్టం. అది సబ్జెక్టు విన్నా అర్థం అవడం కష్టం. ఈశ్వరుని కృప లేకుండా సబ్జెక్టు వాక్యం మనకు అర్థం అవ్వదు. వినకపోతే అసలు ఎలా తెలుస్తుంది? అది వింటేనే అర్థం అవడం కష్టం, వినకపోతే అసలు తెలియదు. అయితే వాడు ఇప్పుడు ఇవన్నీ, మీ మనసు నేను చూస్తున్నాను, నా మనసు నేను, మీ అహంకారం నేను చూస్తున్నాను నా. కానీ కర్మయోగి ఎలా ఉంటాడు? సర్వభూతాత్మ భూతాత్మ, ఇది అపూర్వమైన వాక్యం. సర్వభూతాత్మ భూతాత్మ కర్మయోగి, జ్ఞానయోగి, పరిశుద్ధమైన మనసును గలవాడు, చిత్తశుద్ధి గలవాడు, అందరి ఆత్మలో ఉన్నట్టు అందరి ప్రాణాల్లో ఏ పరమాత్మ ఉన్నాడో, అందరి హృదయాల్లో నివాసంగా ఏ పరమాత్మ ఉన్నాడో, జ్ఞానయోగి ఆ పరమాత్మనే తన ఆత్మగా చూస్తాడు. అయ్యా వాడు నిజమైన చూపుడు గలవాడు. అంటే మనం అందరం దొంగ చూపుడు గలవాడని చెప్పకుండా చెబుతున్నాడు. వాడు నిజమైన చూపుడు గలవాడు. అందరి హృదయాల్లోనే ఏ ఆత్మ అయితే ఉందో అది జ్ఞానయోగి తన ఆత్మగా చూసుకుంటాడు. అంటే అందరినీ కూడా తనతో సమానంగా చూసుకుంటాడు. ఏం చేయాలి? అందరి హృదయాల్లో నా ఆత్మే తనలో నిజమైన ఆత్మగా ఉంది. తన తాను చూసుకున్నవాడు, అందరిలోనే ఒకే వస్తువును చూసిన వాడు, ఆ ఏకభావన గలవాడు, ఆ ఏకత్వం గలవాడు, వాడి కర్మ చేసినా కర్మ చేత అంతబడడం అయ్యేవాడు. ఏం చేయాలి? కర్మ ఫలం మీద ఆసక్తి ఉండదు, అపేక్ష ఉండదు. కర్మ ఫలం మీద వాడికి ఆసక్తి ఉండదు, అపేక్ష ఉండదు. ఎవరికి? జ్ఞానయోగికి, కర్మయోగికి. అంటే వాడు ఏ కర్మ చేతన కర్మ చేత అంటబడడు, ఆ కర్మ చేయటం వాడికి పునర్జన్మలు రావు. సర్వభూతాత్మ భూతాత్మ సర్వ సర్వభూతాత్మ భూతాత్మ అందరి హృదయాలు అన్ని ప్రాణుల్లో ఏ ఆత్మ అయితే ఉందో ఏ పరమాత్మ అయితే ఉందో జ్ఞాని ఆ పరమాత్మనే తన ఆత్మగా కూడా చూసుకుంటాడు. అహంకారాన్ని చూసినప్పుడు మనస్సును చూసినప్పుడు అందరం వేరువేరుగా అనిపిస్తుంది, కానీ నా హృదయంలో ఉన్న సద్వస్తువును చూసినప్పుడు అందరం ఒకటే. మన శరీరాలు తేడా, మన రంగులు తేడా, మన గుణాలు తేడా, మన స్టేటస్లు తేడా. భాషల్లో చూస్తే స్టేటస్లో తేడా ఉండొచ్చు, కానీ మన హృదయంలో మటుకు మనం అందరం ఒకటిగానే ఉన్నాం. ఆ ఉన్నది కూడా అది ఒకటే లేదు, హృదయంలో అందరం ఒకటిగానే ఉన్నాం. ఆ గుణితీ అనుభవంలోకి వచ్చే వరకు వాడు పునర్జన్మలో నుంచి విడుదల పొందడు. ఉన్నది ఒకటే. ఆ ఈశ్వరు మీద మనకు ప్రీతి ఉంటే, ఈశ్వరు మీద ప్రేమ ఉంటే అది మనకి ఆ వస్తువు తెలుస్తుంది, మనకు తెలియబడుతుంది. పేరు గలపదనే పట్టి లాగి తిని నీ మహిమ కనుదుడు ఎవరు నాచడు అంటే పేరు స్మరించగానే నీ చేతని ఆకర్షించబడ్డాను, నీ స్వరూపాన్ని నాకు ఇచ్చేశావు అంటే దాని అర్థం ఏంటి? అక్కడ భక్తి ప్రధానం, ఆకర్షణ. ఆ భక్తి, ఆ జ్ఞానం, ఆ ఈశ్వరుని పొందాలనే తపన. నేనేం పెద్ద సాధన చేయలేదు, పేరు దడపగానే పట్టి లాగించి నీ మహిమ కనుదురు ఎవరు అరుణాచల, నిన్ను స్మరించిన వెంటనే నాకు అమృతార్థం కలిగింది, అటు ఔనత్యం నీ గురించి నేనేం చెప్పగలను అని అక్షర మణమలలో ఆయన చెప్పాడు. సర్వసాధారణంగా అరుణాచలంలో వైభవం ఏంటంటే ఎవరో కల్పించింది కాదు, ఆ కొండని ఎవరో కలిపి ఏదో ఎవరో గుడికెట్టి అందులో రాయి పెడతారు, మామూలు ఏదో గుడి కడతారు, అవి ఎవరో శివుణ్ణి పెడతారు, శివలింగాన్ని స్థాపిస్తారు. అరుణాచలం ఎవరి చేత, మనుషుల చేత స్థాపించబడింది కాదు, ఆ కొండ సహజంగా వచ్చింది. అది సహజమైన దేవుడు అరుణగిరి అది సహజమైన దేవుడే, ఎవరో కల్పించింది కాదు, ఎవరో కట్టించింది కాదు, అది సహజమైన దేవుడు. అరుణగిరి సహజమైన దేవుడు, అది ఎవరో కట్టించలేదు, ఎవరో కల్పించింది కాదు, ఇటుకలతోటి సున్నాలతోటి కట్టించింది కాదు, సహజంగా అక్కడ ఒరిసినటువంటి వాడు అగ్ని. మ్యాన్మేడ్ కాదు, మనుషుల చేత నిర్మించింది కాదు. గురువు యొక్క కృప అంటే ఎలా ఉంటుంది ప్రశ్న? గురువు యొక్క కృప అంటే ఎలా ఉంటుంది? అది ఆత్మసాక్షాత్కారకమైన మార్గాన్ని ఎలా చూపిస్తుంది అంటే, భగవాన్ చెప్తున్నారు నిజమైన గురువు లోపలే ఉన్నాడు, నిజమైన గురువు లోపలే ఉన్నాడు, లోపల ఆత్మగా ఉన్నాడు. భగవంతుడన్నా గురువు అన్నా ఆత్మ అన్నా ఒకటి. నిజమైన గురువు ఆత్మగా ఉన్నాడు, లోపలే ఉన్నాడు అయ్యా. గురువు ఉన్నాడు లోపల ఉన్నాడు, నిజమైన గురువు లోపలే ఉన్నాడు. ముందు వాడు ఏం చేస్తారంటే, భగవంతుడి కోసం మనమాత భక్తులు ఏం చేస్తారంటే, జ్ఞానం కోసం ప్రార్థించరు, ఏదో కోరికలు నెరవేరటం కోసం ప్రార్థిస్తారు. సర్వసాధారణంగా భక్తులు ఏం చేస్తారంటే, నాకు జ్ఞానాన్ని ప్రసాదించు, లేకపోతే నాకు వైరాగ్యాన్ని ప్రసాదించు అని భగవంతుని కోరరు. నాకు వాళ్ళకి ఏ ఇబ్బందులు ఉంటాయి, ఆర్థిక పరమైన ఇబ్బందులు. ఇప్పుడు రాజకీయ నాయకులు అందరూ ఏం చెబుతున్నారంటే, మన దేశం అంతా బాగుపడిపోయింది అంటున్నారు. ఆ రాజకీయ నాయకుల మాటలు ఎదురండి, 190 కుటుంబాల్లో దుఃఖం ఉంది ఇప్పుడు. అదే 190 కుటుంబాలు తిండి లేకుండా ఉన్నారని నేను చెప్పటం లేదు, నా అనుభవం మీకు చెప్తున్నాను, చాలా ప్రాంతాలు చూశాను కాబట్టి. 190 కుటుంబాలు దుఃఖంలో ఉన్నారు. అంటే రాజకీయ నాయకులు ఏమనుకుంటున్నారంటే, తింటాము తిండింటే అందరూ సుఖంగా ఉన్నారేమో అనుకుంటున్నారు. 190 భారతదేశంలో, 100 ఒక ఇతర దేశాల్లో కూడా ఇలా ఉండొచ్చు, 190 కుటుంబాలు దుఃఖంలో ఉన్నారు. వీళ్ళందరికీ ఆర్థిక బాధలు, అతకి కోడలకి పడాపోవటం, లేదా ఒకరికొకరికి పేచీలు, ఒకరికొకరికి వైరాలు, ఇంట్లో వైరాలు, లేదా ఆర్థిక ఇబ్బందులు కొంతమందికి, అనారోగ్య ఇబ్బందులు ఇబ్బందికి. వాళ్ళకి తింటే పడదు, వాళ్ళని ఎవరైనా అంటే పడరు. అంటే ఈ రకమైన ఇబ్బందులు, 100 కోట్ల డబ్బు ఉన్న వాళ్ళ ఇంట్లో కూడా వాళ్ళు దుఃఖంతో ఉన్నారు. అంటే వాళ్ళకి డబ్బు లేదంటే, డబ్బున్న వాళ్ళందరికీ దుఃఖం లేదని కాదు, డబ్బు ఉన్న వాళ్ళకి దుఃఖము ఉండదు, బాగా చదువుకున్న వాళ్ళకి దుఃఖము ఉండదు, మీరు ఏదైనా పదవి సంపాదిస్తే దుఃఖము ఉండదని ఏ ఉపనిషత్తులను చెప్పలేదు, ఏ గీతలను చెప్పలేదు, బైబిల్లో చెప్పలేదు, ఖురాన్లో చెప్పలేదు, భగవద్గీతలో చెప్పలేదు. ఒకే ఒక వాక్యం మీరు గుర్తుపెట్టుకుని ఇంటికి వెళ్ళిపోండి అందరూ, ఇది కలకాలం మీరు జ్ఞాపకం పెట్టుకోండి, చిరకాలం మీరు జ్ఞాపకం పెట్టి ఒక్క వాక్యం జ్ఞాపకం పెట్టుకుని అందరూ ఇంటికి వెళ్తేనే ఇబ్బంది లేదు. ఈ చాందోగ్య ఉపనిషత్తులు సనత్ కుమారుడు చెప్పాడు. సనత్ కుమారుడు మన భగవానే, పూర్వం ఈయన సనత్ కుమారుడిగా ఉండేవాడు. చాందోగ్య ఉపనిషత్తులు సనత్ కుమారుడు, ఆ సనత్ కుమారుడే సుబ్రహ్మణ్యుడు. వన్ మోస్ట్ బ్రహ్మన్ వెరీ వెల్, సుబ్రహ్మణ్యుడు అంటే బ్రహ్మస్వరూపం బాగా తెలిసినవాడు, సామాన్యంగా తెలిసినవాడు కాదు, ఓ మాదిరిగా తెలిసినవాడు కాదు, ఉన్నది ఉన్నట్టుగా తెలిసినవాడు సుబ్రహ్మణ్యుడు. సనత్ కుమారుడే సుబ్రహ్మణ్యుడు, సుబ్రహ్మణ్యుడే బాబు. ఈ వాక్యం సనత్ కుమారుడు చాందోగ్య ఉపనిషత్తులు చెప్పాడు. వండర్ఫుల్ సెంటెన్స్. ఏ జీవుడికైతే వాడు మూలం వాడికి తెలియదు, ఏ జీవుడికైతే ఆత్మజ్ఞానం కలగదు, ఉన్న వస్తువు ఒకటే బ్రహ్మమే, ఆ బ్రహ్మము తాలూకు ఉన్న వస్తువు తాలూకు జ్ఞానం ఏ జీవుడికైతే కలగదు, వాడు దుఃఖ సముద్రాన్ని దాటలేడు. ఈ ఒక్క వాక్యం గుర్తుపెట్టుకోండి. అమృతానుభవం ఎవడైతే పొందలేడు, వన్ హూ నోస్ బ్రహ్మన్ వెరీ వెల్, ఎవడైతే బ్రహ్మమును స్పష్టంగా అవగాహన చేసుకున్నాడు, అంటే మొత్తం పంచభూతాలకి మీకు నాకు యావత్ సృష్టికి జలకోటికి భూమిని తీసుకుని నాన్న తీసుకుని చెలించే వాటికి చెలించని వాటికి ఎవడైతే ఆధారంగా ఉన్నాడో, ఏ బ్రహ్మం అయితే ఆధారంగా ఉందో, ఆ బ్రహ్మము తాలూకు జ్ఞానం ఎవరికైతే లేదు, హీ హ్యూ నోస్ బ్రహ్మం వెరీ వెల్, ఎవరికైతే బ్రహ్మస్వరూపం బాగా తెలుసును, వాడు వాడేం చెప్పలేదు, వాడు మాత్రమే అంటే ఇతరులకు ఎవరు దుఃఖ సంబంధంలోంచి బయటకు రాలి, వాడు బయటకు రాలి వాడని చెప్పలేదు సనత్ కుమారుడు. వాడు మాత్రమే ఎవడు, బ్రహ్మజ్ఞాని మాత్రమే బ్రహ్మమును బ్రహ్మమును ఉన్నది ఉన్నట్టుగా ఎవడైతే దర్శించాడో అది దర్శించి చెప్పాలండి, ఇది విని చెప్పటం కాదు. గురువులంటే మేం గురువులు కాదు, ఎవడైతే బ్రహ్మమును దర్శించి లోపల బ్రహ్మమును దర్శించి ఇతరులకు చూపిస్తున్నాడో వాడు గురు శబ్దానికి అర్హుడు. గురు శబ్దానికి ఎవడు అర్హుడు అంటే గుర్రబండ్ర తోలివాడు కూడా అంటా ఉంటాడు, ఏమంటే గురువు గారికి పై కూర్చొని ఆకలి కూర్చుంటే తేలికైపోతున్నాను. వాడు గుర్రబండ్ర తోలివాడు కూడా ఇప్పుడు గుర్రబండి తగ్గిపోయాలనుకుండా కూర్చున్న వాడు వెనకాల కూడా ఏమండో గురువు గారు మీరు వెనక్కి వెళ్ళిపోతున్నారు ఎదరికి వెళ్ళి బండి చేరిపోతాను అంటాడు. ఆడు గురువు గారే అంటాడు. గురువు అంటే ఎవడంటే, గురువు అంటే ఎవడంటే లోపల వాడు దర్శించి ఇతరులకు దర్శింప చేసిన వాడు గురువు. వాడు లోపల తరించి ఇతరులను తరింప చేయవాడు గురువు శబ్దానికి అర్హుడు. వాడు అక్కడే చిరక పలుకులు పలికేవాడు గురువు కాదు, అనుకరణ చేసేవాడు గురువు కాదు. వల్హు నోస్ బ్రహ్మం జరిగిగా, ఎవడైతే లోపల వాడు హృదయంలో ఈశ్వరుడు సాక్షిగా ఉన్నాడు, బ్రహ్మం ఉంది లోపల ఉంది బ్రహ్మము. ఆ బ్రహ్మమును ఎవడైతే ఉన్నది ఉన్నట్టుగా ఎవడైతే అనుభవంలోకి తెచ్చుకున్నాడో దర్శించాడో గోచరించిందో, ఆ బ్రహ్మం ఎవడికైతే గోచరించిందో వాడు అనలేదు. అయ్యే ఆ సనత్ కుమారుడు చెప్పడంలో బోధించడం వాడు తరిస్తాడని చెప్పలేదు. వాడు మాత్రమే అంటే ఇతరులు ఎవరో తరించడని చెప్పడం కోసం వాడు మాత్రమే దుఃఖ సముద్రంలోంచి తరింపబడతాడు. నీకు ఎంత ధనం ఉన్నా, ఎంత ఐశ్వర్యం ఉన్నా, లేదా ఎంత చదువును 100 PhDలు ఉన్నా, 100 డాక్టరేట్లు ఉన్నా, నువ్వు ఎంత వాడైనప్పటికీ నువ్వు దుఃఖ సముద్రంలోంచి బయటికి రాలేవు. ఎప్పుడు నువ్వు బ్రహ్మానుభవం కలిగే వరకు. ఇది చాంద్రోగ్య ఉపనిషత్తులో సనత్ కుమారుడు చెప్పాడు. ఆ సనత్ కుమారుడే భగవాన్. ఒక రూపం మార్చుకుని వచ్చాడు, ఒక వేషం మార్చుకుని వచ్చాడు. అది ఇప్పుడు ఇంతకీ నీకు విషయం చెప్తానంటే 190 కుటుంబాలు దుఃఖంతో ఉన్నారు. అంటే వాళ్ళందరూ తిండి లేక బాధపడుతున్నారని కాదు, ఒకళ్ళు ఆర్థికమైన ఇబ్బందులు, ఒకళ్ళకి ఆర్థికమైన ఇంట్లో ఇప్పుడు 4 ఉంటే 4 పట్టం లేదు. ఇంకా 3 అహంకార సమస్య, నేను గొప్పవాడంటే నేను గొప్పవాడు, నేను గొప్పవాడంటే నా పుట్టింది కానీ బోర్డు తెచ్చుకున్నాను, బోర్డు లెక్క నీ లెక్క ఏంటి అంటున్నారు కొంతమంది. నాది నువ్వు తింటున్నావు కానీ నీదేం తింటలేదు. ఆ భర్తలు ఏమంటారంటే ఇప్పుడు కోపం వస్తే ఆ భర్త ఏమంటే నేను ముసలోని అయిపోయి బాగా గొడవ వదిలేయంటున్నాడు పాప. నువ్వు ఎప్పుడో పెళ్ళైనప్పుడు తెచ్చుకున్నప్పుడు నేను ముసలోని అయిపోయాను కదా ఆ గొడవలు నువ్వు తెచ్చి నాటి జ్ఞాపకాలు తీసుకురావద్దు అని ఆయన అంటున్నాడు. నీ లెక్కేంటే నీకున్న ఆస్తి నీ తండ్రి ఎంత పంచిపెట్టాడు, 2 ఎకరాలు పంచిపెట్టాడు, నేను 5 ఎకరం పుట్టింది కానీ తెచ్చాను నేను ఏంటంటే ఆడికి దుఃఖం వస్తుంది, ఎవరికి ముసలాడు దుఃఖం వస్తుంది. ఇలా నీకు ఎందుకు చెప్తా అండి, కారణాలు వదిలేదు. కొంతమందికేమో ఆర్థిక ఇబ్బందులు ఉంటాయి, అందరికీ ఆర్థిక ఇబ్బందులు లేవు. నేను గొప్పవాడు ఆ పేచి వచ్చిందంటే భార్య భర్తలు వచ్చేస్తుంది పేచి, అంటే నేను గొప్పవాడా నేను గొప్పవాడు. ఇది ఇటువంటి పేచీలు వచ్చేసి యథార్థం చెప్పాలంటే 110 కుటుంబాలు కొంచెం శాంతిగా, ఆ 10 కుటుంబాలు జ్ఞానులు అని నేను చెప్పడం లేదు, ఏదో అడ్జస్ట్ అవుతారు, మేనేజ్మెంట్ ఏదో మేనేజ్ చేసుకుంటున్నారు, అలాగే MBA అదే ఏదో మేనేజ్ చేసుకుంటున్నారు, అలా మేనేజ్ చేసుకుని 110 కుటుంబాలు పర్వాలేదు, యావరేజ్ గా ఉన్నారని దుఃఖం లేకుండా కొంతవరకు ఉండగలుగుతున్నారు అడ్జస్ట్ చేసుకుని. మిగతా మన భారతదేశంలో 190 కుటుంబాలు దుఃఖంతో ఉన్నారు. దుఃఖంతో ఉన్నారంటే అది తిండి లేక బాధపడుతున్నారనుక, ఏదో రకమైన బాధ పేచీలు, వివాదాలు, కోర్టు వ్యవహారాలు, ఏదోటి లేదా అల్లుడికి కూతురికి ఉన్న పేచీలు, లేదా కొడుక్కి కోళ్ళకు ఉన్న పేచీలు, ఏ రకంగా ఏదో ప్రతి కుటుంబం కూడా దుఃఖంతో బాధపడుతుంది. వాళ్ళకి 100 కోట్లు ఉన్నా సరే. ఇది చాంద్రోగ్య ఉపనిషత్తులో చెప్పాడు. నీవు నీకు ఎన్ని ఉన్నప్పటికీ బాహ్యమైనటువంటి ప్రకృతి, ఇవన్నీ బాహ్యమైన సంపదలైనా కూడా స్వప్న సమానం. ఇవన్నీ నీ ప్రారంభంలో ఉన్నప్పుడు అది వస్తుంది, నువ్వు సంతోషాన్ని కూడా కోరుకోక్కర్లేదు. నీ ప్రారంభం ఉంటే సంతోషం, కానీ అది నిజం కాదు. అలాగే నువ్వు దుఃఖం కూడా కోరుకోక్కర్లేదు. నీ ప్రారంభం ఉంటే దుఃఖం, ఏది నీ ప్రారంభం ఉంటే నీ ప్రారంభం తీసుకొస్తుంది. నువ్వు దుఃఖంతో కలవద్దు, సంతోషంతో కలవద్దు, రెండు కూడా అసత్యమే, రెండు స్వప్నంతో సమానం. నువ్వు ఏదైతే కాదో దానితో నువ్వు కలవటం నీకు కలిసి వచ్చేది ఏది, నువ్వు ఏదైతే కాదో దాని కాదు ధ్యానం చేయకూడదు. నువ్వు ఏదైతే అవునో ధ్యానం చేయి దాన్ని పొందుతావు, నువ్వు ఏదైతే అవునో దాన్ని ధ్యానం చేయి దాన్ని పొందుతావు. మనం ఏం చేస్తున్నావు, ఏదో మనం కాని విషయాలను ధ్యానం చేస్తాం, మన మనసును ధ్యానం చేస్తాం, మన దేహాన్ని ధ్యానం చేస్తాం, లేదా ప్రకృతి విషయాలు ధ్యానం చేస్తాం, లేదా మనకి విషయ చింతన ధ్యానం చేస్తాం, భోగ చింతన ధ్యానం చేస్తాం. అదే వశిష్ఠుడు చెప్పాడు రామచంద్ర, భోగ వాంఛని త్యాగం చేయని వాడు ఇంతవరకు సృష్టిలో ఎవడు జ్ఞాని కాలేడు. ఎవరికైతే భోగ వాంఛుడు అంటే కొంతమంది ఏం చేస్తారంటే ఐశ్వర్యం ఉంటుంది అంతా మనం అనిపించేది మనకు అనిపించేది అనుకుంటారు వాళ్ళు. అంటే ఒక రకమైన భోగ కాంక్ష, వాళ్ళు సంపాదించుకుంటారు కష్టపడి అంతా మనం అనిపించేది మనకు అనిపించేది, అది ఒక రకమైన భోగ కాంక్ష. ఇది వశిష్ఠుడు చెప్తాడు, నీకు భోగకాంక్షలు ఉన్నంతకాలం నువ్వు అజ్ఞానంలోంచి నీకు విముక్తి లేదు, విడుదల పొందలేవు. అది లోపల మనకు కాంక్ష ఉండలేదు మనకు తెలుస్తూ ఉంటుంది భోగకాంక్ష, అది ఉన్నంతకాలం నీకు జ్ఞానం అనేది ఆత్మజ్ఞానం అనేది కలగదు. ప్రారంభం ఏదో ఆ ప్రారంభం నీకు ప్రారంభం ఉన్నప్పుడు భోగం వస్తుంది అది నిజం అనుకోకు, ప్రారంభం ఉన్నప్పుడు దుఃఖం వస్తుంది అది నిజం అనుకో, వాటితో కలవద్దు అసలు. ఎప్పుడు ఏదైతే నిత్యమైందో అదే శాశ్వతమైంది, ఏదైతే శాశ్వతమైందో అదే సత్యమైంది, ఏదైతే సత్యమైంది అదే సుఖ స్వరూపం, శాంతి స్వరూపం, ఆనంద స్వరూపం. అంటే ఏదైతే నిత్యంగా ఉంటుందో దాన్ని పట్టుకో, వేల పచ్చగా ఉండలేదు ఎండిపోయే విషయాలు కనుక పట్టుకుంటే నీకు జన్మ మరణ ప్రవాహంలో కొట్టుకుపోవస్తుంది, కానీ ఆ చక్రం నుంచి నువ్వు ఎప్పుడు విడుదల పొందలేదు. తర్వాత ఇంకోటి మనం మాట మాటకి కోపం తెచ్చేసుకుంటాం. ఇంకోటి మీరు మనసులో పెట్టుకోండి, మాట మాటకి అదే చెప్పాడు విశుద్ధాత్మ అంటే నీకు మాట మాటకి కోపం వస్తాననుకో, మాట మాటకి బోధవాంచి వస్తాననుకో, మాట మాటకి నీకు ఎవరెవరి మీద అసూయ వస్తుందనుకో. ఇంకోటి మనకి చేతనైతే ఉపకారం చేయాలి, లేకపోతే మనం మౌనంగా ఉంటాం మంచిది. ఉపకారం చేసే శక్తి అయితే మౌనం, ఎవరికి అపకారం చేయకూడదు. మనం అపకారం చేయటం మొదలు పెడతాం అనుకోండి, ఆ ఈశ్వరుడి చేత శిక్షించబడతాం. ఆ ఈశ్వరుడి శిక్ష అతి బలీయంగా ఉంటుంది. మనం చేతనైతే ఉపకారం చేయాలి. ఉపకారం చేసే శక్తి లేదు అనుకుని మౌనంగా ఉంటే సరిపోతుంది, అపకారం చేయవలసిన పని లేదు. అలా నువ్వు అపకారం చేస్తే విశుద్ధాత్మ అంతఃకరణ శుద్ధి నీకు కలగదు. మనకి లోపల మనకు అంతఃకరణ బాగోలేదనుకోండి, మన మనస్సు బాగోలేదనుకోండి, మనకు మాట మాటికి కోపం వస్తానుకోండి, లోపల సరిగ్గా లేవని అర్థం, గడియారం సరిగ్గా లేదు. మళ్ళీ మీ పక్కింటి వాళ్ళు ఇంటికి రుజువులకు వెళ్ళక్కర్లేదు. మన మాట మాటికి కోపం వస్తానుకోండి, లోపల కుదిరిగా లేవని అర్థం. తర్వాత కొంతమందికి మాట మాటికి భయం వేస్తుంది. తర్వాత మన అందరికీ భగవాన్ చెప్పేది ఏంటంటే మీరు వర్తమాన కాలాన్ని వదిలేస్తున్నారు, జరిగిపోయిన గొడవలన్నీ తలపెట్టుకుంటున్నారు. ఆ జరిగిపోయిన గొడవలన్నీ తలపెట్టుకుంటాండి అశాంతి వస్తుంది. కొంతమంది జరిగిపోయిన గొడవ తలపెట్టుకోకపోయినా భవిష్యత్తులో ఇలా ఉండాలి అలా ఉండాలని గాల్లో మేళ్ళ కట్టుకుంటారు. భవిష్యత్తులో గొడవలు కనుక ఊహించుకుంటా అంటే అది అలా జరుగుతుందేమో, ఇది ఎలా జరుగుతుందో ఆలోచించకుండా భవిష్యత్తు గొడవలు ఊహించుకుంటా అంటే ఆందోళన వస్తుంది. జరిగిపోయిన గొడవలు తలపెట్టుకుంటా అంటే అశాంతి వస్తుంది. వెనక్కి వెళ్తే అశాంతి, ముందు చూస్తే ఆందోళన. మీరు అశాంతిలోనే ఉంటున్నారు, ఆందోళనలో ఉంటున్నారు, కానీ చేతిలోనే కానీ వర్తమాన కాలాన్ని వదిలేసుకుంటున్నారు, కాలాన్ని వదిలేసుకుంటున్నారు. భగవంతుడు కాలస్వరూపంలో ఉన్నాడు, కాలాన్ని అగౌరవపరిస్తే భగవంతుని అగౌరవపరిచినట్టే. మీరు కాలాన్ని సద్వినియోగం చేసుకోవట్లేదు అనుకోండి, దేవుణ్ణి అగౌరవపరిచినట్టది. మనకి పనే ఉంది, ఇంటికాడ కాలక్షేపం లేదు, కాదు ఇలా కూర్చోవడం, ఒక జపం లేదు, ఒక ధ్యానం లేదు, ఒక మంచి విషయాలు శ్రవణం చేయటం లేదు, ఒక అధ్యయనం లేదు. తలపెట్టుకుంటే జరిగిపోయిన గొడవ తలపెట్టుకోవటం, లేదా రాబోయే గొడవ ఊహించుకోవటం, చే సాధన ఏమి లేదు, చేతుల కాలం వదిలేస్తున్నావు. ఇది ఇక్కడ చెప్తున్నారు. ఇక్కడ శాస్త్రం ఏమని చెప్తారంటే, భగవంతు ఏమని చెప్పాడంటే, దారిపోయిన మాటను నెత్తిన వేసుకెళ్ళకు, శాస్త్రాన్ని ప్రమాణంగా తీసుకొని బాగుపడాలంటే మనకి ఎప్పుడు భయం వేస్తుంది, దృష్టిలో పెట్టుకోండి. ఆ భయం కలిగినప్పుడు ఎప్పుడూ భయం ఉండదు, ఒకసారి భయం వేస్తుంది. ఆ భయం ఎక్కడికి వెళ్ళిపోయిన తర్వాత భయం ఎక్కడికి వెళ్ళిపోయింది, లోపల మన లోపలికి వెళ్ళిపోతుంది. ఆ లోపలికి వెళ్ళిన లివర్ అనేది దెబ్బ కొడతా ఉంటుంది. లోపల మన కిడ్నీస్ లివర్లు చాలా ఉన్నాయి లోపల అవయవాలన్న. తర్వాత మనకి ఎక్కువ కోపం వచ్చేసినప్పుడు కూడా, ఎక్కువ భయం వేసినప్పుడు కూడా ఆకలి తగ్గిపోతుంది. అవి ఏం చేస్తాయంటే, ఎక్కడికి వెళ్ళిపోతే ఆ చింతపూరి చెరువు దాచి వెళ్ళిపోతే పర్లేదు, అది బయటకు వెళ్తే మనిషి లోపల ఉంటే అదే ప్రమాదం. మనకి ఏదైనా భయం వేసింది అనుకోండి, ఎప్పుడు భయం ఒక మళ్ళీ తగ్గిపోతుంది. తగ్గిపోయినప్పుడు మనం ఏమనుకుంటా ఉంటే, ఆ చెరువు దాటి వెళ్ళిపోయింది, ఆ గొడవ ఎందుకు, ఆ రైల్వే ట్రాక్ దాటి వెళ్ళిపోయింది, అలా వెళ్ళదు. అది లోపల కాకుండా ఏ లెవర్ దగ్గర ఉంటుంది, కిడ్నీస్ దగ్గర, చిన్న పేగుల దగ్గర, పెద్ద పేగుల దగ్గర దాచుకోండి. అవి ఎందుకు బయటకు వెళ్తే లోపలికి వెళ్తాయి. చివరికి అది ఏమవుతాయండి అంటే, పనికిరాని గొడవలు అన్నీ కూడా, ఈ వికారాలన్నీ కూడా, ఆ వికారం లేనప్పుడు మన వికారం లేదు, మన మనసులో వికారం లేనప్పుడు వికారం లేదు అని అనిపిస్తుంది, లోపలికి వెళ్ళిపోతుంది. లోపలికి వెళ్ళి కిడ్నీస్ ని పాడు చేయటం, లివర్ ను పాడు చేయటం. కొంతమందికి ఎక్కువ భయం వేస్తుంది, విరేచనాలు పట్టుకుంటుంది. కొంతమందికి లోపల పెద్ద తేడా ఉండదు, భయం వల్ల కూడా విరేచన. ఆ భయం ఏం చేస్తుందంటే, అస్తమాన భయం, ఏదో టైంలో భయం వచ్చిందనుకోండి, మళ్ళీ ఆ భయం వెళ్ళిపోయి లోపలికి వెళ్ళిపోయి పేగుని వేడి అంటే పేగుని ఉద్రేకపరుస్తాయి. ఉద్రేకపరచగానే విరేచనాలు పట్టుకుంటుంది. తర్వాత కొంతమంది ఏదో దండ పెట్టుకుంటారు, ఏదో ఊహించుకుంటారు, ఏదో ఊహించుకుని దండ పెట్టుకు, ఆ దండ పెట్టుకుని వెంటనే ఆకలి తగ్గిపోతుంది. అవి బయటికి వెళ్ళిపోతే పర్వాలేదు, బయటకు వెళ్ళిపోయి మళ్ళీ ఎప్పుడైనా మనం చూడటానికి వస్తే పర్లేదు, బయటకు వెళ్ళి లోపల ఉండి మళ్ళీ వస్తూ ఉంటాయి. లోపల ఉండి కూడా మన మనసులో ఉండి మన మనసుని పీడిస్తా ఉంటే పర్లేదు, దేహం అవయవాల మీద కేవలం వెళ్ళిపోతాయి, కిడ్నీస్ లంగ్స్ వీటి మీద వెళ్ళిపోతుంది. నీకు అక్కర్లేదు, నీకు ఏదైనా ఆందోళనగా ఉందనుకోండి, గుండె వేగంగా కొట్టుకుంటుంది, డాక్టర్ గారి దగ్గర ఎక్కడ మీరు చూసుకోండి. మీరు ఎప్పుడైనా ఆందోళనగా ఉన్నారనుకోండి, ఏదైనా భయం వేస్తాను అనుకోండి, అలా జరిగిపోతున్నాను ఇలా జరిగిపోతుంది ఏదో ఊహించుకుంటారనుకోండి, అది మీ గుండె చాలా వేగంగా కొట్టుకుంటుంది. నిమిషానికి 72 సార్లు కొట్టుకునే పోతే 100 సార్లు కొట్టుకుంటుంది. అప్పుడు ఆ టైంలో మీరు డాక్టర్ గారి వెళితే మేము ఇంటెన్సివ్ కేర్లో పెట్టాలని అక్కడ గ్యారెంటీ అంటారు. తర్వాత 1 లక్ష రూపాయలు బిల్లు దానికి. అంటే ఈ భయాలు, ఈ ఉద్రేకాలు, ఈ కోపాలు ఇవన్నీ లోపలికి వెళ్ళిపోయి మన మనస్సును పాడు చేసినా పర్లేదు, మనస్సు కాదు దేహాన్ని కూడా పాడు చేసేస్తుంది. దాని ప్రభావం ఊపిరితిత్తుల మీద ఉంటుంది, బుద్ధి మీద ఉంటుంది, తన లివర్ మీద ఉంటుంది, మొత్తం శరీరంలో, మన శరీరంలో ఎన్ని అవయవాలు ఉంటే అన్ని అవయవాల మీద కూడా పనిచేస్తాను, ఒక మనసునే కాదు. అంటే ఏం చేస్తున్నాయండి, మన మానసిక ఆరోగ్యాన్ని చెడగొడుతున్నాయి, దేహానికి సంబంధించిన ఆరోగ్యాన్ని చెడగొడుతున్నాయి. అయ్యా బహుజాత విశుద్ధాత్మ, నీకు అంతఃకరణ శుద్ధి కావాలయ్యా, లోపల శుచి కొండ బయట కడగాలి, లోపల కూడా కడగాలి. నువ్వు బయట కడుగుతున్నా బాగా, లోపల కడగకపోతే ఎలాగా, నువ్వు కొండ బయట కడిగి వదిలేస్తే లోపల కూడా కడగాలి. అలాగే నీ శరీరాన్ని శుభ్రంగా ఉంచుకుంటున్నావు అనుకో, లోపల అంతఃకరణం, అంతః అంటే లోపల, కరణం అంటే పనిముట్టు, అని లోపల ఉన్న పనిముట్టేది మనస్సు, దాన్ని కూడా శుభ్రంగా ఉంచుకోవాలి, దాన్ని కూడా శుచిగా అట్టే పెట్టుకోవాలి, అదృష్టిలో పెట్టుకో. నువ్వు జపధ్యానములు దేనికంటే లోపల ఉన్న పనిముట్టును శుభ్రంగా ఉంచడం కోసమే. అయ్యా భగవంతుని ప్రార్థిస్తూ ఉంటాడు, వాడికి ఏదో కోరికలు ఉంటాయి, ఆ కోరికలు నెరవేరటం కోసం భగవంతుని ప్రార్థిస్తూ ఉంటాడు. అలా కొన్ని జన్మలు ప్రార్థించగా 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 వాడు ఏమనుకుంటాడంటే ఏదో ఆయన మన కోరికలు నెరవేరుస్తున్నాడు, ఈ కోరికలు నెరవేరిన దేహం దేహం శాశ్వతం కాదు కదా, అందుకని మనం ఏదో వరం కోసం భగవంతుని ప్రార్థిస్తాం, ఆడు వరం ఇస్తాడు, ఆ వరం ఏం చేపుంటుంది, మన దేహం ఏం చేపుంటుంది, భోగం ఏం చేపుంటుంది. మనం మా ఇంచి అందంగా ఉన్న బొమ్మలు ఇంట్లో పెట్టుకుంటాం, అందంగా ఉన్న బొమ్మలు ఇంట్లో పెట్టుకుంటాం. నేను ఎలా చెప్తున్నాను, మీరు ఏమనుకోకుండా శవాలను కూడా ధ్యానం చేయండి. మీరు ఎప్పుడైనా శవాలను చూసే ఉంటారు అందరూ, మీరు ఎప్పుడైనా శవాలను చూస్తుంటే శవాలను కూడా మీరు గుర్తులో పెట్టుకోండి. ఏ నాటికైనా మనం అలాగవుతాం, అప్పుడు బుద్ధి కొంచెం కుదిరి పడుతుంది, అంటే మనసులోనే వంకర తగ్గుతుంది. ఏంటి మనం ఎలా ఉద్రేకంగా ఉన్నాం, ఏ నాటికైనా అదే కదా, వాడికి పట్టిన కదా మనకే పడుతుంది. మీరు శివుడిని ధ్యానం చేస్తున్నారు మంచిది, శివుడితో పాటు శవాలను కూడా ధ్యానం చేయండి. అంటే ఏ నాటికైనా మనం కూడా అలాగవుతాం, అంటే మనసులోనే వంకరలో పోతాయి కొన్ని. అంటే శవాన్ని కూడా మీరు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మన శరీరం కూడా ఏదో రోజుకి అలా అవుతుంది అని గుర్తుపెట్టుకుంటే కొన్ని మనసుకు లోచూపు కలుగుతుంది, ఆత్మజ్ఞానం కలుగుతుంది, లోచూపు కలుగుతుంది, లోచూపు అంతర్దృష్టి కలుగుతుంది. శవాన్ని జ్ఞాపకం పెట్టుకోవడం వల్ల ఏం కలుగుతుంది, అంతర్దృష్టి కలుగుతుంది. అంతర్దృష్టి లేని వాడికి, ఇన్నర్ లైఫ్ లేని వాడికి ఆత్మజ్ఞానం కలగదు. జీవితాన్ని లోపల మనం బంగారం చేసుకోవాలి. ఇంట్లో బంగారం వల్ల ఆత్మజ్ఞానం రాదు, మనసును బంగారం చేసుకుని వాడికి ఆత్మజ్ఞానం కలుగుతుంది. ఇంట్లో బంగారం ఉంటే భోగం, మనసును బంగారం చేసుకుంటే మోక్షం. మనస్సును బంగారం చేసుకోవాలి. ఆ కన్యతి పరిశుద్ధం అవుతూ ఉంటుంది, భగవంతుని ప్రార్థిస్తూ ఉంటాడు. ఏదో భగవంతుడు, కొంతమందికి ఏమవుతుందంటే వివేకం కలుగుతుంది. ఎప్పుడు కూడా సత్పురుషులతో సహవాసం చేయాలి. బుద్ధి కర్మానుసారని, మన బుద్ధిది మంచిది కాకపోతే దృష్టి సహవాసం చేయాలని సృష్టి బాగా దృష్టిలో పెట్టుకున్నాం. మన బుద్ధి మంచిదైతే మంచి వాళ్ళతో సహవాసం చేయాలంటుంది, మన బుద్ధి మంచిది కాదనుకోండి దృష్టి సహవాసం చేయాలంటుంది. ఏంటో ఆ కర్మ వాడిని అలా తిప్పుతుంది, వాడి కర్మ వాడిని అలా తిప్పుతుంది. అంటే మనకి ఆ సహవాసం విషయంలో బహు జాగ్రత్తగా ఉండాలి. చదివే పుస్తకాల విషయంలో, చేసే స్నేహాల విషయంలో చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి. కనిపించిన పుస్తకాలు కూడా మనం చదవకూడదు. అయితే ఆ సహవాస దోషం అంటే మనం చేసే స్నేహాలు శుద్ధంగా ఉండాలి, చదివే పుస్తకాలు శుద్ధంగా ఉండాలి. ఏదైనా పుస్తకం చదివితే దీనివల్ల ఏమి నేర్చుకున్నాం, పుస్తకంతో చదవండి, ఏమి నేర్చుకున్నాం, ఈ పుస్తకం చదివిన ఏమి నేర్చుకున్నాం ఒకసారి మన మనసుని మనం విమర్శ చేసుకోవాలి, మన మనసుని మనం రివ్యూ చేసుకోవాలి. రివ్యూ చేసుకుంటే అందులో ఒకసారి కొన్ని పుస్తకాలు చదివితే అందులో నేర్చుకునేది ఒక్క విషయం ఉండదు. అయితే భగవంతుని ఆరాధించగా ఇలా కోరికలు నెరవేర మొట్టమొదటి వాడు కోరికలు నెరవేరటం కోసమే భగవంతుని ఆరాధించవచ్చు. కానీ చివరికి ఏమవుతుందంటే భగవంతుని దయ వల్ల, భగవంతుడి యొక్క కరుణ వల్ల మనకంటే దేవుడు వివేకవంతుడు, మనకి ఏది మంచిదో మనకంటే ఎక్కువ భగవంతుడికి తెలుసు. ఆయన తెలుసు అనే సంగతి మనం మర్చిపోయి కంగారు పడతా ఉంటాం. మనకి ఏది మంచిదో మనకంటే ఎక్కువ భగవంతుడికి తెలుసు, కానీ ఆయన తెలియదని మనం అనుకుంటున్నాం. తెలియదని అనుకోవటం వల్ల మనకు ఆందోళన వస్తుంది. అలా భగవంతుడి పట్ల పరిపూర్ణమైన విశ్వాసం ఉన్నవాడికి ఆందోళనతో పని లేదు. ఇంకోటి ధైర్యవంతుడు కాని వాడు, వాడి మీద వాడు విశ్వాసం లేనివాడు, ధైర్యం లేనివాడు, శాంతచిత్తం లేనివాడు ఆత్మజ్ఞానానికి అర్హుడు కాదు. మీకు ధైర్యం లేదనుకోండి, మీకు తెలివితేటలు ఉన్నా ధైర్యం లేకపోతే మీకు ఆత్మజ్ఞానం కలగదు. ఏంటి ధైర్యం లేనివాడు దాని తాను కాని దాంట్లోంచి వేరుపడలేడు. తాను ఏదైతే కాదో, ధైర్యం లేనివాడు దేహాభిమానాన్ని విడిచిపెట్టలేడు, దేహాభిమానాన్ని విడుదల పొందలేడు. వాడికి తెలివితేటలు ఉండొచ్చు, తెలివితేటలు ఉన్నా ఆ కరేజ్ లేకపోతే, ఆ ధైర్యం కనుక లేకపోతే వాడు తాను కాని దాంట్లోంచి వేరుపడే శక్తి వాడికి రాదు. అంటే తెలివి ఎంత ముఖ్యమో ధైర్యం కూడా అంతే ముఖ్యం. కొంతమంది తెలివితేటలు ఉండి కూడా ఏమీ సాధించలేదు, కారణం ధైర్యం లేకపోవటం. అంటే నీకు భక్తుడికి, భక్తుడు ఏం చేస్తాడంటే నీకు మనం కొంతకాలానికి ఏం చేస్తాడు, భగవంతుడి దగ్గర నుంచి అవి కావాలి ఈ కావాలని కోరుకుంటూ ఉంటాం. అదొక దశ భక్తిలో కూడా. ఎందుకు భగవంతుడిని కోరుకోవడం మానేసి భగవంతుడి దగ్గర వస్తువులు మనం చేసుకుంటే నాకు ఈ గొడవ వద్దు నువ్వే కావాలంటే ఇలా కొన్ని జన్మలకి స్థితి కలిగింది. ఎవరికైనా ఇదేనా కలిగింది, ఎవడో సత్కర్మ చేశాడు. అలాగే ఒక మనిషిలో గొప్పతనం ఉంటుంది. అదే తనకు హరిశ్యం ప్రసాద్ గారు ఉన్నారు. ఆయన నేను చూశాను చాలా సందర్భాల్లో, ఆయన ఉద్వేగం వచ్చినప్పుడు కూడా మామూలుగా పరిశువక్షి మాట్లాడతారు. ఏ మనిషిలో ఏది మంచి ఉంటుంది మనం నేర్చుకోవాలి. ఆయనకి వెనకాల ఎంత ధనం ఉన్నా ఆయనకు ఉద్వేగం వచ్చిన పరిశువక్షి మటుకు ఆయన నోటంటే మాట్లాడు. ఆయనకి ఇష్టం లేదనుకోండి ఎదుటివాడు చెప్పింది ఆయన ఏంటిరా అలాగే అబ్బాయి ఏంటిరా ఏంటిరా ఇలా ఇలా అంటారు. కానీ పరిశువక్షి మటుకు మాట్లాడతారు. ఇంకా పరిశువక్ష్యాలు మాట్లాడేవాళ్ళు అంటే తాడు బొంగరం లేనివాళ్ళు. ఆయన హరిశయం ప్రసాద్కి వెస్ట్ గోదావరి బిర్లా అని పేరు. ఆయన నోటంటే ఎప్పుడు పరిశువక్ష్యం వినలేదు. ఆయనకు నచ్చలేదనుకుని మనం చెప్పి అలాగే బాబు ఎండ్రా ఎండ్రా అంటారు. కానీ పరిశువాక్యమేంటి కానీ మాట్లాడు. ఇంకా పరిశువాక్యాలు మాట్లాడేవాళ్ళు ఎవరంటే వాళ్ళు యహానికి ఫలానికి పనికిరాని వాళ్ళు. వాళ్ళు యహానికి పనికిరారు, ఫలానికి పనికిరారు. కొన్ని ఈ లోకంలో వాళ్ళు ఏమైనా సాధించారంటే అది లేదు. కొన్ని ఈ లోకంలో సాధించిన పరలోకానికి పనికి వస్తారంటే పరలోకానికి పనికిరారు, దానికి పనికిరాడు, దీనికి పనికిరారు. అయితే భగవంతుడు నాకు ఏ ఉద్యమం కావాలి. రామకృష్ణ పరమ చెప్పారు, ఈ తంటి పిల్లలు ఏ వస్తువులు పడేయమన్నారు, వాళ్ళు వాడుకుంటూ ఉంటారు. అమ్మ అమ్మ కావాలని దృష్టి కలిగాక ఈ వస్తువు వాళ్ళు దూరంగా పడేస్తారు. అలాగే ఎవరికైతే మోక్షత్వం వచ్చిందో, ఎవరికైతే మోక్షకాంక్ష వచ్చిందో, ఎవరైతే భగవద్భావం పొందాలని ఎవడనుకుంటాడో, అలాగే లోకంలో గొడవలన్నీ వదులుకుని అమ్మ అమ్మ దుర్గా 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 లక్ష్మి లక్ష్మి నారాయణ నారాయణ అని భగవంతుని చేత కల్పించిన గొడవలు వదిలేసి, భగవంతుని చేత కల్పించినటువంటి విషయ చింతను వదిలేసి భగవంతునే కోరుకుంటాడు. ఎప్పుడు వాడు ఆడుకుని వస్తువులతో విసుకొచ్చినప్పుడు ఆ స్టేజ్కి నువ్వు రావాలయ్యా అని సాధకుడికి ఉపదేశించాడు రామకృష్ణుడు. పరమహంస అంటే హంస అంటే హంస హంస అంటే ఏదో చెడ్డను వదిలేస్తాడు మంచిని తీసుకుంటాడు, నీళ్ళు వదిలేస్తాడు పాలు తీసుకుంటాడు, వాడు హంస. ఇలాగే మనం విషయ సుఖాలు ఇలా వండుకుంటా ఉన్నాక మీరు సత్పురుషులతో సహవాసం చేస్తుంటే, సత్కర్మలు కనుక చేస్తుంటే ఒక్కసారి మీకు ఏంటి భగవంతుడు కల్పించిన విషయాల్లో కొట్టుకుపోతున్నాం, విషయ చింతనలో కొట్టుకుపోతున్నాం, ఆత్మచింతన లేదు, దైవ చింతన లేదు, ఒక సత్కర్మ లేదు అని ఒక్కసారి ఆ భగవంతుడు దయవల్లే నీ ముఖం భగవంతుడు ఎదుగు తిరుగుతుంది. ఆ చంటి పిల్లవాడి వస్తువులన్నీ వదిలేసి అమ్మ కోసం ఏడ్చినట్టు అలాగే మనం భగవంతుడి కోసం ఏడవమని ఇంతకాయన చెప్పింది. నువ్వు ఏదో రకంగా ఏడుస్తున్నారు ఇంటికాడ, నువ్వు ఎలాగైనా ఏడుపు తప్పటం లేదు ఇంటికాడ, ఏదో రకంగా ఏడుస్తున్నారా, ఏడుపు భగవంతుడి కోసం ఏడిస్తే నీకు భగవద్ భగవంతుడి కోసం ఏడుపు మొదలు పెడితే ఆ భగవంతుడే గురు రూపంలో నీ దగ్గరికి వస్తాడు. అది ఇక్కడ గురువు. నీ వస్తువుల కోసం ఏడ్చినంత కాలం భగవంతుడు నీకు గురు రూపంలో రాడు. భగవంతుడి కోసం ఏడుస్తుంటే కూడా భగవంతుడు అయ్యో మనం చాలా విషయాలు తింటే అన్ని వదిలేశారు మనమే కావాలంటున్నారు. అప్పుడు భగవంతుడు నువ్వే నాకు కావాలి అంటే భగవంతుడు నువ్వే నాకు కావాలి అప్పుడు గురు రూపం ధరించి వస్తాడు. అప్పుడు గుర్రపును ధరించి వస్తాడు. అప్పుడు రావటమే కాదు వాడు కనిపిస్తాడు. కనిపించి సత్యం గురించి బోధించడం, ఆత్మ గురించి ఆత్మ జ్ఞానం గురించి బోధించడం ప్రారంభిస్తాడు. మనకు కావాల్సింది బాధ గురువులు కాదు బోధ గురువులు. మనకు కావాల్సింది ఇప్పుడు బాధ గురువులు కాదు, ఏం కావాలి బోధ గురువులు కావాలి. అంటే నీకు కావాడు భగవంతుడే గురు రూపంలో వస్తాడు. ఎలా వస్తాడు భగవంతుడే? భగవంతుడే గురు రూపంలో వస్తాడు. గురువు నీకు బోధించడం ప్రారంభిస్తాడు. నువ్వు ఏదిగా ఉన్నావో దాని తాలూకు నీకు, నువ్వు ఏదిగా ఉన్నావు దాని తాలూకు అనుభవం లేదు నీకు, అది అనుభవంలోకి తీసుకురావడం కోసం బోధించడం ప్రారంభిస్తాడు. ఇక అంతేకాదు నీతో మాట్లాడుతూ ఉంటాడు, నీతోటి మాట్లాడుతూ ఉంటాడు. తాను ఎవడో తాను తెలుసున్నప్పటికీ నీతో పాటు సామాన్యుడిగా తిరుగుతూ ఉంటాడు. నీతో పాటు మంచినీళ్ళు తాగుతాడు, నీతో పాటు అన్నం తింటాడు. అవ్వరియో అంటాడు, అతడియో అంటాడు, అరియో అంటాడు. ఎలా ఉన్నారా మీరు, బాగున్నారా బాగున్నారా అని అడుగుతాడు. బాగున్నారా అనడం కోసం అలా అడగడం, నేను ఎక్కడ తీసుకెళ్ళాలో వాళ్ళు దృష్టిలో పెట్టుకుని ఇవిడికి అడుగుతా ఉంటాడు. నీతో పరిచయం చేసుకోవడం కోసం అవ్వరియో అవ్వరికి వాటర్కి వాటర్కి ఊవారికి ఊవారు ఏదో అడుగుతూ ఉంటాడు. వాడు వాడెవడో వాడికి తెలుసు, నిన్ను అక్కడ తీసుకెళ్లాలని ఉద్దేశం. వాడే వాడెవడో నీకు తెలియకపోయినా వాడెవడో వాడికి తెలుసు. అయితే అక్కడ తీసుకెళ్ళటానికి ఆ గుహలోకి ఉదయం గుహలో భగవంతుడికి హృదయానికి మరొక పేరు భగవంతుడు. అంటే ఆ హృదయ గుహలోకి నిన్ను తీసుకెళ్ళటం కోసం నీతో మాట్లాడతాడు. నీతోటి వాడి యొక్క కంపెనీ నీ కంపెనీ ఆడికి అక్కర్లేదు, వాడి కంపెనీ నీకు ఇస్తాడు. వాడు గురువు, నీ స్నేహం వాడికి అక్కర్లేదు, వాడి స్నేహం నీ స్నేహం గురువుకి అక్కర్, నీ స్నేహం గురువుకి అక్కర్లేదు, గురువు స్నేహం నీకు. అదే కృష్ణుడు చెప్తాడు గీతలో, ఈ ప్రపంచంలో నాకు పనిచేయవలసిన పని లేదు, పనిచేసి సాధించవలసింది కానీ పనిచేసి సంపాదించవలసింది కానీ నాకేం లేదు, పనిచేసి పొందవలసింది లేదు, పనిచేసి పొందవలసింది లేదు, పనిచేసి సంపాదించవలసింది లేదు, పనిచేసి సాధించవలసింది లేదు. అయినప్పటికీ పని చేస్తూ మన జీవకోటి కోసం ఆదర్శం. కృష్ణుడే పని చేయలేదు, నేను ఎందుకు పని చేయలేదు అని స్వామి తను అలవాటు చేసుకుంటారేమో. ఇతరుల కోసం నేను పని చేస్తున్నాను, నేను పని చేసి నాకు పొందేదంటే ఆత్మకి ఇంకా ఆత్మ పొందేదే. అయితేదా ఇక్కడ భగవాన్ చెప్తున్నారు, నీ కంపెనీ గురువుకి అక్కర్లేదు, నీ కంపెనీ గురువుకి అక్కర్లేదు, గురువు కంపెనీ నీకు కావాలి. చివరికి మీరు ఏమనుకుంటున్నారంటే నా కంపెనీ గురువుకి కావాలి అనుకున్న పరిస్థితికి మీరు వస్తారు. అంటే అతి చనువు వల్ల కొన్ని తేలిక మాటలు వస్తాయి. అదే పాండవులు కూడా అన్న, కృష్ణుడు అతి చనువుగా ఉన్నాడు పాండవులతో. ఆ విశ్వరూపం చూపించినప్పుడు విశ్వరూపం చూపించే వరకు కృష్ణుడు ఎత్తువాడు వాళ్ళకి సరిగ్గా అర్థం కాదు. అర్జునుడికి అర్జునుడు అన్నాడు, నేను ఎప్పుడైనా చిన్న మాటలు మాట్లాడితే మాట్లాడుండొచ్చు, ఏదో బావా అన్నాను అది అన్నాను ఇదన్నాను ఇదన్నాను అని నన్ను క్షమించమని అడుగుతాడు. 11 అధ్యాయం. ఒక స్నేహితుడు ఇంకో స్నేహితుని ఎలా క్షమిస్తాడు, ఒక భార్య ఏదైనా పొరపాటు మాట్లాడితే భర్త ఎలా క్షమిస్తాడు, భర్త ఏదైనా పొరపాటు మాట్లాడితే భార్య ఎలా క్షమిస్తుందో, ఒక స్నేహితుడు ఇంకో స్నేహితుని ఎలా క్షమిస్తాడు. ఒకే పార్టీ వాళ్ళు చూడండి, వాళ్ళు ఏదైనా పొరపాటు చేసుకున్నా ఒకరికి క్షమించుకుంటా ఉంటారు జనరల్గా నేను చెప్తున్నాను. అలాగే ఒక స్నేహితుడు ఇంకో స్నేహితుని ఎలా క్షమిస్తాడు, మాధవ వాసుదేవ మహాదేవ కృష్ణ వాసుదేవ కృష్ణ నువ్వు నేను ఒక స్నేహితుడు ఇంకో స్నేహితుడిని మన్నించినట్టే నువ్వు నేను పొరపాటును మాట్లాడితే అలా మన్నించను అర్జునుడు 11 అధ్యాయంలో భగవంతుడు అని చెప్పి భగవంతు చెప్తున్నా. భగవంతుడే గురురూపం ధరించి వస్తాడు, భగవంతుడే గురురూపం ధరించి వస్తాడు. అవసరమైతే గురువు కోపం కూడా చేసుకుంటాడు. అక్కడ ఏం వికారం లేదు, నీకోసం నీకోసం కోపం నటిస్తాడు. ఆ కోపం కదా, కోపం నటిస్తాడు. ఇప్పుడు రాముడు అనేక మందిని చంపాడు, కృష్ణుడు అనేక మంది చంపాడు. ఆ యేసుక్రీస్తు మతస్థులు ఏమంటారంటే, మీ రాముడు ఆయన చంపాడు, మీ కృష్ణుడు ఆయన చంపాడు, మా యేసుక్రీస్తు ఏమైనా చంపాడు అంటాడు. రాముడు సంహారం చేశాడంటే, కృష్ణుడు సంహారం చేశాడంటే వాళ్ళు ఒక వేద మర్యాదను ఒక ధర్మాన్ని కాపాడటం కోసం వాళ్ళని సంహరించారు కానీ కోపం మీద ఈర్ష్య మీద అసూయ మీద కాదు. అది మనం అర్థం అవ్వాలి. ఆ మతస్థులు వాళ్ళకి తెలియటం లేదు. ఒక వేద మర్యాదని కాపాడటం కోసం ఒక ధర్మాన్ని కాపాడటం కోసం వాళ్ళు సంహరించారు కానీ ఏదో కోపం మీద ఉద్రేకం మీద అసూయ మీద చంపింది కాదు. చావు ఒక్కసారి వస్తుంది. కవర్స్ డై మెనీ టైమ్స్ బట్ బ్రేవ్ ఓన్లీ వన్. మనిషి ఒకసారి చచ్చిపోతాడు, రోజు చచ్చిపోడు. కవర్స్ డై మెనీ టైమ్స్ బట్ ది బ్రేవ్ ఓన్లీ వన్. చస్తే యుద్ధంలో చావు, లేకపోతే సాధనలో చావు. ప్రస్తావ సాధన చేసుకుని భగవంతుని పొందడానికి సాధన చేసుకుంటూ చావు, లేదా యుద్ధానికి వెళ్ళి అవసరమైతే ఓ ధర్మపక్షాన్ని నిలబడి. పాండవ కౌరవ యుద్ధం ఎలా జరిగిందో ఓ ధర్మపక్షాన్ని నిలబడి చావు. చస్తే సాధన చేసుకుంటూ చావు, లేదా యుద్ధ భూమిలోకి వెళ్ళి ధర్మపక్షాన్ని నిలబడి చావు. అలా చావు అనుకు ఇంటికాడమే చస్తావు. మనిషి ఒకేసారి చచ్చిపోతాడు, వందసార్లు చచ్చిపోడు. రెండు రకాలుగా చావు. నీకు స్వర్గం వస్తుంది, నువ్వు మోక్షాన్ని పొందుతావు. స్వర్గం వస్తుంది, నువ్వు రెండు రకాలుగా చావు. ఎలా చస్తావంటే చేస్తే సాధన, భగవద్గీత పొందడం కోసం సాధన చేస్తూ చావు. చస్తే అలా చచ్చిపోవు. అలా కదంటే లేకపోతే యుద్ధ భూమిలోకి వెళ్ళి చావు. మనుషులకి యుద్ధ భూమికి గడ్డి పెరుగుతూ సమానం ఉండే నీ ప్రాణాన్ని ఇయ్యి, ఒక న్యాయం కోసం, ధర్మం కోసం. చస్తే అలా చావు, లేకపోతే ఇలా చావు. ఈ రెండు రకాలుగా చస్తే నేను నిజమైన బ్రేవ్, అది నిజమైనటువంటి చావు. ఎలా చచ్చిన పర్లేదు, అలా చచ్చిన పర్లేదు. కానీ ఇంటికాడ తలుపులు వేసి కూర్చుంటే నేను చావు ఆగిపోతున్నా అంటున్నాడు. వచ్చి చావు ఆగిపోతుందా? మనిషికి చావు ఒక్కసారి వస్తుంది, రోజు రాదు. నువ్వు సాధన చేస్తూ చనిపోయినా తరిస్తావు, యుద్ధ భూమిలోకి వెళ్ళి చనిపోయినా ఆచరిస్తాం. గురువు ఏం చెప్తున్నాడంటే, వాడు గురువు బోధిస్తాడు, గురువు బోధిస్తాడు, నీతో మాట్లాడతాడు, నీతోడు మంచినీళ్ళు తాగుతాడు, నీతోడు అన్నం తింటాడు, అన్ని బాగా అంటాడు. నీ సాంగత్యం ఆయన కాదు, ఆయన సాంగత్యం నీకు ఇస్తాడు. అలాగేమో అలాగిస్తూ నీతోడు మాట్లాడుతూ మాట్లాడుతూ ఏం చేస్తాడంటే, నువ్వు మనసును నిశ్చలం చేస్తాడు, నువ్వు మనసును నిర్మలం చేస్తాడు. లోపలికి నెట్టితూ ఉంటాడు, నీ మనసును లోపలికి నెట్టితూ ఉంటాడు. నీ హృదయంలో నువ్వు ఏదిగా ఉన్నావు, హృదయంలో నేను పంపడానికి నెట్టితూ ఉంటాడు. మౌనంగా ఉన్నా అంటే, మాట్లాడినా అంటే, స్నేహం చేసినా అంటే, ఆడికి పంపవలసింది ఏం లేదు. నువ్వు ఎక్కడికి పంపాలో, ఎక్కడికి తీసుకెళ్లాలో, అభయ స్థితిలోకి తీసుకెళ్ళటానికి, మోక్ష స్థితిలోకి తీసుకెళ్ళటానికి, రాగద్వేషరహిత స్థితిలోకి తీసుకెళ్ళటానికి వాడు నీతోడు సాంగత్యం చేస్తాడు, నీతోడు మాట్లాడతాడు. వాడెవడో వాడికి తెలుసు, వాడెవడో నీకు తెలియకపోయినా నేను ఎక్కడ తీసుకెళ్లాడో వాడికి తెలుసు. గురువు కూడా భగవంతుడు గురు రూపం ధరించి వచ్చినప్పుడు ఆయన ఎవడానికి తెలుస్తూ ఉంటుంది. ఆయన ఎవడానికి తెలుసు కాబట్టి మిమ్మల్ని ఎక్కడ తీసుకెళ్ళాడో అక్కడ తీసుకెళ్తూ ఉంటాడు. అయితే ఇది చేయటానికి ఒకసారి కోపం నటిస్తాడు, ఒకసారి ఆయన కోపం నటిస్తాడు. భీష్ముని చంపడానికి రథం నుంచి ఉడికేశాడు స్వామి వాసుదేవ స్వామి. పైకి ఎగిరి కిందకు ఉడికితే మెడలో పెట్టుకున్న వస్తువులన్నీ చెల్లా చెదిరైపోయాయి. అదంతా ఎవరిని? భీష్ముని అనుగ్రహించడానికి. అంటే గురువు కోపం కూడా గురువు అనుగ్రహం అని గ్రహించిన వాడు ధన్యుడు. అయితే ఒకటి, ఇలా గురువుల్లో ఏమీ కోపం కూడా నటించకుండా మాటలో కూడా యూనిఫారం గా మాట్లాడుతూ ఉన్న గురువు ఒకటి, వాడు గౌతమ బుద్ధుడు. గౌతమ బుద్ధుడు ఎప్పుడు ఉద్రేకపడలేదు. ఆయన చెప్పే సబ్జెక్ట్ ఏదో ఆయన చెప్పాడు, మీకు అర్థమైతే అర్థమవుతుంది. నీకోసం ఆయన ఎప్పుడు కోపం కూడా నటించలేదు. ఆయన చెప్పే సబ్జెక్ట్ మట్టుకు నీకు నీట్గా చెప్తాడు. నీకు అర్థం అవటం లేదని ఉద్రేకపడ్డాడు. ఉద్రేకపడ్డం కదా, మాట వాయిస్ కూడా పెంచడు వాడు గౌతమ బుద్ధుడు. ఎందుకంటే ముఖం చూస్తే చాలు మీకు జ్ఞానం రావడం కోసం. గౌతమ బుద్ధుడి ముఖం చూస్తే చాలు మీకు జ్ఞానం కాదు. అంటే ప్రశాంతంగా ఉంటాడు, అంటే నిర్మలంగా ఉంటాడు. నిర్వాణ సుఖం ఎలా ఉంటుందో ఆయన పొందాడు, మనల్ని పొందింపు చేశాడు వాడు బుద్ధుడు. రమణ మహర్షి గారు ఒకడు, గౌతమ బుద్ధుడు ఒకడు, భగవంతుడు ఉన్నాడా లేని చర్చలోకి వెళ్ళాడు. మధ్యవర్తులతో సంబంధం లేకుండా డైరెక్ట్ గా మీకు మోక్ష సుఖం అందించే, మిమ్మల్ని మోక్ష సుఖంలోకి తీసుకెళ్ళటానికి, నిర్వాణ సుఖంలోకి తీసుకెళ్ళటానికి, ఆ స్వర్గరాజ్యంలోకి తీసుకెళ్ళటానికి ప్రయత్నం చేశారు. కానీ ఒక మతం విషయం కానీ, ఒక కులం విషయం కానీ, ఒక మధ్యవర్తుల విషయం కానీ, దేవతల విషయం కానీ ప్రమేయం లేకుండా మిమ్మల్ని డైరెక్ట్ గా సోర్స్ లోకి తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేసిన వాళ్ళు ఇద్దరు. భగవంతుడి పేరు తక్కువగా మాట్లాడిన వాళ్ళు, భగవంతుడి యొక్క ప్రస్తావన తక్కువగా తీసుకొచ్చిన వాళ్ళు ఇద్దరు. వాడు గౌతమ బుద్ధుడు, రెండు రమణ స్వామి. అదే రమణ మహర్షి గారు చెప్పేవారు, నువ్వు ఎవడో నీకు తెలియకుండా భగవంతుడి గురించి చెప్పినా నీకు అర్థం కాదు, భగవంతుడు కూడా తెలియదు. నువ్వు ఎవడో నీకు తెలిస్తేనే భగవంతుడు తెలియబడతాడు. నువ్వు ఎవడో నీకు తెలియనప్పుడు భగవంతుడు కూడా నీకు తెలియబడ్డు. ఇంకా నిర్మలం చేస్తాడు నీతోటి నీకు. భగవంతుడు ఆయన కంపెనీ నీకు ఎందుకు ఇస్తాడు అంటే, నీ మనసును ఇంకా నిర్మలం చేస్తాడు, నిశ్చలం చేస్తాడు, ఏకాగ్రం చేస్తాడు అయ్యా. అంటే నీ మనసుని పటిష్టం చేస్తాడు. కొంతమంది ఇంట్లో వాళ్ళకి ఏదైనా దుఃఖం వచ్చేసింది అనుకుని అందరినీ పోయి చేసుకుంటారు. ఇప్పుడు పరామర్శలు కూడా అంతకే. ఎవరికైనా దుఃఖం వస్తే పరామర్శ ఎందుకంటే, అందరిని ఊరుకొని ఊరుకొని బాధపడకండి, మీరు ధైర్యంగా ఉండడం అలాగే చెప్తూ ఉంటారు కదా. ఆ గురువు అనుగ్రహం ఎందుకంటే వాడు మనస్సుని పటిష్టం చేసి పడేస్తాడు. బయట వాడు సహాయం లేకుండా హ్యాపీగా ఉంటాడు, వాళ్ళ గురువు ఇచ్చింది. ఇక మీరు బాగా అర్థం చేసుకోండి, గురువు ఇచ్చే అనుగ్రహంలో మీ మనస్సును పటిష్టం చేస్తాడు. మీ మనస్సుని అంటే, నువ్వు ఇతరుల యొక్క సహాయం అక్కడ లేకుండా నువ్వు శాంతిగా ఉండేలాగ నీకు సుఖంగా ఉండేలాగ అనుగ్రహిస్తాడు. అంతకంటే ఏం కావాలి చెప్పండి. ఇతరుల మీ ఇంట్లో వాళ్ళ సహాయం కూడా అక్కర్లేకుండా, సంఘం యొక్క సహాయం అక్కర్లేకుండా, నువ్వు ఇండిపెండెంట్ గా, నువ్వు ఒక్కడవే శాంతిగా ఉండేవారు, నీకు పరిస్థితులు అనుకూలంగా ఉన్నా, పరిస్థితులు ప్రతికూలంగా ఉన్నా, నువ్వు ఒక్కడవే ఇండిపెండెంట్ గా, నువ్వు ఒక్కడే, నీకు ఏదైనా కష్టం వచ్చినా, నష్టం వచ్చినా, అపజయం వచ్చినా, పరాభం వచ్చినా, అవమానం వచ్చినా, నువ్వు ఒక్కడవే శాంతిగా సుఖంగా ఉండేటట్టు నీ మనసు అంటే పటిష్టం చేస్తాడు, నీ మనసు అంటే ఏకాగ్రం చేస్తాడు. అలా బాధ అనుభవిస్తున్నాననే స్పృహ లేకుండా నీకు చేస్తాడు వాడు గురువు అంటున్నాడు. ఎందుకంటే ఏం కావాలి గురువు ఎవరు చేస్తాడు? నీకు ధనవంతులు చేస్తాడా లేదా ముఖ్యమంత్రి చేస్తాడా? ఎవరు చేస్తాడు? ఈ స్థితి ఒక గురువుకే సాధ్యం. మీ చుట్టాలతో సంబంధం లేకుండా, మీ ఇరుగు పొరుగు వాళ్ళతో సంబంధం లేకుండా, ఎంత దుఃఖం ఉన్నా, ఎంత ఎంత నువ్వు ఎంత దుఃఖంలో ఉన్నా, నీ దుఃఖాన్నంతా కూడా, నీ అశాంతినంతా కూడా శాంతిగా, నీ దుఃఖాన్నంతా కూడా సుఖంగా ఒక మార్చగలిగిన వాడు గురువు ఒక్కడ మాత్రమే. ఆ శక్తిని గురిస్తాడు. మీరు ఊరుకోండి ఊరుకోండి, చేదొద్దు చేదొద్దని ఎవరి చేత అనిపించుకోకర్లేకుండా మీరు స్వతంత్రంగా సుఖంగా, అది గురువుకే సాధ్యం. ఆ శక్తిని భార్యకి భర్త ఇవ్వలేడు, భర్తకి భార్య ఇవ్వలేడు, మీరిష్టం దీనిష్టం కూడా ఇవ్వలేరు. నువ్వు ఎవరిని ప్రేమిస్తున్నారో, ఎవరి చేత ప్రేమించబడుతున్నారో వాళ్ళు కూడా మళ్ళీకి స్ట్రెంగ్త్ ఇవ్వలేరు, ఆ ఏకాగ్రత ఇవ్వలేరు, ఆ నిశ్చితం ఇవ్వలేరు, ఆ నిర్మలత్వం ఇవ్వలేరు, ఆ నిశ్చలత్వం ఇవ్వలేరు. ఆ మనసుని అంత స్ట్రాంగ్ మైండ్, వీక్ మైండ్ ని స్ట్రాంగ్ మైండ్ గా మార్చి ఆ స్ట్రాంగ్ మైండ్ ని రోజు కలగజేసేవాడు ఒక గురువు మాత్రమే. సమాజం యొక్క సహాయ సహకారం అర్థించకుండా వారికి ఆ భక్తుడికి అంత ప్రతిష్ఠత కలగజేసి, అంత స్ట్రాంగ్నెస్ ఇచ్చి, అంత ప్యూరిటీ ఇచ్చి వాడికి ఆత్మజ్ఞానాన్ని ప్రసాదించేవాడు ఒక గురువుకే సాధ్యం, కానీ సమాజానికి సాధ్యం కాదు. సమాజం అంటే ఏంటి? ఒక గుంపు. సమాజం సమాజం అంటే ఏమనుకోకుండా పది మంది మనుషులు కలిపి గుంపు, గుంపు సమాజం. అది గురువుకే సాధ్యం. ఈ బంధువులు కూడా ఒకరినొకరు గౌరవించుకునే కూడా అని కృత్యం ఆర్టిఫిషియల్ రెస్పెక్ట్. అహంకారం మీద బేస్ అయ్యి చెయ్యి నిలబడదు. అహంకారం మీద బేస్ అయ్యి మాట్లాడే మాటలు కానీ, అహంకారం మీద బేస్ అయ్యి రాసే రాతలు కానీ ఏమీ నిలబడవు. కాల ప్రభావం అన్ని కొట్టిపోతాయి. అసలు ఇంకోటి, మన అహంభావం, మానవుడు అహంభావం మీద బేస్ అయ్యి బతుకుతున్నాడు. వీడి అహంభావాన్ని వాడు సంతృప్తిపరచుకోవడం, వాడు అహంభావాన్ని వీడు సంతృప్తిపరచుకోవడం, అంటే జీవితం అంటే అంతే. అలా అహంభావం మీద బేస్ అయ్యే బతుకుతున్నాడు మనిషి. వాడికి ఆత్మజ్ఞానం అక్కర్లేదు. వాడు అహంభావం ముస్తాబు చేసుకుంటాడు సరిపోతుంది అంటే. అంటే నిన్ను మనసును పటిష్టం చేస్తాడు అంటే ఇతరులు సహాయ సహకారం లేకుండా, బోట్లు లేకుండా, కర్రలు లేకుండా, ఇతరుల యొక్క సపోర్ట్ అక్కర్ లేకుండా నీ అంతకు నువ్వు శాంతిగా సుఖంగా ఉండేటట్టు అనుగ్రహిస్తాడు. అనుగ్రహించడమే కాదు, నీ మనసును అంతర్ముఖపరుస్తాడు. నువ్వు బయట చూపు నీకు ఎలా ఉండాలా లో చూపు నేర్పుతాడు గురువు. అంతేకాదు, అంటే నువ్వు ధ్యానం చేయటం వల్ల ఏ పరిపక్వ స్థితి వస్తుందో, జపం చేయటం వల్ల ఏ పరిపక్వ స్థితి వస్తుందో, జప ధ్యానం వల్ల నువ్వు ఏ స్థితిని పొందుదామనుకుంటున్నావు, ఆ స్థితిని గురువు తన దయ వల్ల నీకు ప్రసాదిస్తాడు వాడు గురువు. నువ్వు ఇళ్ళంతా బాడి చేసుకుని బాడి చేసుకుని బాడి చేసుకుని ఏది సాధిందావు అనుకుంటున్నావు, నీ బట్ట కూడా నలక్కుండా గురువు నీకు అటువంటి గొప్ప స్థితిని నీకు ప్రసాదించగలడు వాడు గురువు. నీకు ప్రశాంతతనిస్తాడు, నీకు ఆత్మజ్ఞానం కలగజేస్తాడు, ప్రశాంతి చేస్తాడు. నీ జీవితంలో ఎప్పుడైనా, మన జీవితంలో ఎంత శాంతి ఎప్పుడైనా అనుభవిస్తామని ఊహించామా? అని నీలో నిన్ను చూసుకుని తన్మయత్వం కలిగే స్థితిని ప్రసాదిస్తాడు వాడు గురువు. వైకుంఠంలో కలిగించే సుఖం, ఆ కైలాసంలో కలిగే నీకు సంతోషం, ఈ ఆత్మశాంతి ముందు, ఆత్మసుఖం ముందు అవి లెప్ప మాత్రంగా కనిపిస్తాయి. అది నీ గురువు అనుగ్రహిస్తాడు. ఆ జ్ఞానంతో నిన్ను అలంకరిస్తాడు. అది వాడు చేసే గురువు. వీళ్ళంతా బాడి చేసేసుకుని పొందు, ఏది పొందుగా అనుకుంటున్నావు గురువు? ఒక చూపుతోటి నేను అనుగ్రహించగల, ఒక మాటతోటి అనుగ్రహించాను. ఆ కంటిని రెప్ప ఎలా అయితే కాపాడుతుందో అలా గురువు ఎప్పుడు మనల్ని కాపాడుకొని ఉంటాడు వాడు గురువు. గురువు గురువు లోపలే ఉన్నాడు, నిజమైన గురువు లోపలే ఉన్నాడు. కానీ గురువు బయట ఉన్నాడు, బయట ఉన్నాడు నువ్వు అనుకుంటున్నావు కాబట్టి నేను సాటిస్ఫై చేయడం కోసం ఏదో కాలు చేతులు తొడుక్కుని నీ కోసం వస్తాడు. గురువు ఎక్కడున్నాడు? గురువు లోపలే ఉన్నాడు. నిజమైన గురువు ఎక్కడున్నాడు? లోపలే ఉన్నాడు. కానీ మనకు లోపల ఏదో తెలియటం లేదు. అంతా బయటే ఉందనుకుంటున్నావు, అంతా బయటే ఉందనుకుంటున్నావు. నువ్వు శరీరం మాత్రం నీ శరీరానికి పరిమితం అయిపోతున్నావు. నీ శరీరం ఒకటి నిజం అనుకుంటున్నావు. అంటే గురువు కూడా ఏదో శరీరం కాళ్ళు చేతులు తొడుక్కుని, కాళ్ళు చేతులు తొడుక్కుని నీ కోసం ఆ నరవేషం వేసుకుని, ఆ మానవ వేషం వేసుకుని నువ్వు ఒక్కడ కోసం ఒక శరీరాన్ని ధరించి వస్తాడు అయ్యా. కానీ శరీరాన్ని ధరించి వచ్చినప్పటికీ వాడు ఏం చేస్తాడు? నిజమైన గురువు యొక్క నీకు బయట కనిపిస్తున్నాడా గురువు? బయట కనిపించే గురువు నిజమైన గురువు కాదు, లోపల ఉన్నవాడు నిజమైన గురువు. కానీ ఆ గురువుకి తెలిసి నిజమైన గురువు ఎక్కడున్నాడు? ఆ బయట గురువు ఏం చేస్తాడంటే నిన్ను లోపల గురువు దగ్గరికి పంపే వరకు కాస్తున్న అంతర్ముఖం చేస్తూ నిన్ను మధ్యలో విడిచిపెట్టాడు. పని మధ్యలో విడిచిపెట్టాడు, నేను లోపల గెంటుకుంటూ చూసుకుంటూ పోతాడు బయట గురువు చేసే పని. అది ఎక్కడైతే నిజమైన గురువు ఉన్నాడో అక్కడికి నిన్ను నెట్టుకుంటూ ఆ గెంటుకుంటూ పోతూ ఉంటాడు. అది నీకు తెలియకుండా చేస్తాడు. ఆ సర్జరీ నీకు ఆ ఆపరేషన్ చేసేటప్పుడు నీకు కొంచెం ముఖం కూడా నలకుండా చేసుకుంటూ పోతాడు వాడు గురువు. వాడు బయట ఉన్నాడు, బయట ఉన్నాడు నువ్వు అనుకుంటున్నావు. అంటే బయట ఉన్నాడనే భావాన్ని తొలగించడం కోసమే బయటకు వస్తాడు గురువు. ఆ లోపల గురువు బయటకు వస్తాడు నీకోసం. అయితే వాడు చేసి ఆ బయట గురువు కూడా నిజం కాదని వాడికి తెలుసు. అంటే నిజమైన గురువు ఎక్కడ ఉన్నాడు? నిజమైన చైతన్యం ఎక్కడ ఉండవు? నిజమైన సుఖం ఎక్కడ ఉండవు? నేను చావు పుట్టుకుండా స్థితి ఎక్కడ ఉండవు? అక్కడికి తీసుకెళ్ళటం కోసం నవ్వుతాడు. అతన్ని కూడా వస్తాడు, నేను లాగుతూ ఉంటాడు, నేను లాగుతూ ఉంటాడు, మధ్య మీద లాగుతూ ఉంటాడు. ఎక్కడికి? బయటకు లాగడం, లోపలికి లాగుతాడు. నిన్ను లాగుతూ ఉంటాడు. ఎక్కడికి? అసూయలోకి లాగడం, అధర్మంలోకి లాగడం, కలహం లోకులాగడు, అశాంతి లోకులాగడు. ఎక్కడైతే శాంతి ఉందో, ఎక్కడైతే నిజమైన గురువు ఉన్నాడు, ఎక్కడైతే అమృతత్వం ఉందో అక్కడ నీకు తెలియదు. నీతో మాట్లాడుతూ ఉంటాడు, నీతో తింటా ఉంటాడు, నీతో నడుస్తూ ఉంటాడు, నీతో కూర్చుంటూ ఉంటాడు, లాగుతూ ఉంటాడు, లాగుతూ ఉంటాడు. ఎక్కడైతే నిజమైన గురువు ఉన్నాడు, ఈ బయట గురువు లోపల మెట్టుతూ ఉంటాడు, లాగుతూ ఉంటాడు. వస్తువు ఎక్కడైంది అక్కడ వరకు, అక్కడ ఆ వస్తువు ఎక్కడైతే ఉందో అక్కడికి వెళ్ళే వరకు నేను లోపల గుంజుకుంటూ ఉంటాడు. బయట గురువు బయట నుంచి నేను నెట్టుతాడు, లోపల గురువు లోపల గుంజుకుంటూ ఉంటాడు. బయట గురువు చేసే పని బయట చేస్తాడు, లోపల గురువు చేసే పని లోపల గురువు చేస్తాడు. వీడు వాడు ఒక్కడైనా సంగతి మీకు తెలియదు. 100 లక్షలు డబ్బు సంపాదించవచ్చు, లేకపోతే 100 పదవులు చేయొచ్చు. మానవుడు తన స్వభావాన్ని మార్చుకోవడం కష్టం. అది గురువు అనుగ్రహం లేకపోతే మన స్వభావం మారిందా లేదో వదిలేయండి. గురువు యొక్క దయ లేకపోతే